ಸಭಾಯೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಮಹಾಸರಸ್ವತ್ಯೇ ನಮಃ. ಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತಿ ಸ್ವರೂಪ ಜಗದಂಬಾಯೈ ನಮಃ. ವಿಶ್ವೇಶಂ ಮಾಧವಂಡುಂಡಿಂ ದಂಡಪಾಣಿಂಚ ಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನೀಂ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಭೂಮಿಷ್ಠಾಪಿ ನಯತ್ರ ಭೂಃ ತ್ರಿದಿವತೋಪ್ಯುಚ್ಚೈರಥಸ್ಥಾಪ್ಯ ಯಾ ಬದ್ಧಾ ಭುವಿ ಮುಕ್ತಿದಾಸ್ಯುರಮೃತಂ ಯಸ್ಯಾಮೃತಾಯಂತವಃ ಯಾ ನಿತ್ಯಂ ತ್ರಿಜಗತ್ಪವಿತ್ರತಟಿನೀ ತೀರೇ ಸುರೈಃ ಸೇವ್ಯತೆ ಸಾ ಕಾಶೀ ತ್ರಿಪುರಾರಿರಾಜನಗರೀ ಪಾಯಾದಪಾಯ ಜಗತ್ ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಕಂದಂ ಹತಪಾಪಬೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ. ಓಂ ನಮಃ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಬಾಕ್ಷ್ಯಾಂತಸ್ಯ ಉಚಿದಾಯಿನೇ ಸಹಸ್ರಶೀರ್ಷಾ ಪುರುಷಃ ಸಹಸ್ರಾಕ್ಷಸಹಸ್ರಪಾತ್ ನಮಾಮಿ ತೇ ಪದದ್ವಂದ್ವಂ ಸರ್ವದ್ವಂದ್ವನಿವಾರಕಂ ನಿರ್ದ್ವಂದ್ವಯಾ ಧಿಯಾ ವಿಷ್ಣು ಜಿಷ್ಣ್ವಾದಿಸುರಪೂಜಿತ ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಜೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವೇಸ್ಮಿನ್ ತದ್ವಾಗ್ಭವಾನ್ಯನು ದಿನಂ ನ ಪುನರ್ಭವಾನಿ ಅನ್ನಪೂರ್ಣೇ ಸದಾ ಪೂರ್ಣೇ ಶಂಕರ ಪ್ರಾಣವಲ್ಲಭೆ ಜ್ಞಾನವೈರಾಗ್ಯ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಚ ಪಾರ್ವತಿ ದೇವಿ ಸುರೇಶ್ವರಿ ಭಗವತಿ ಗಂಗೇ ತ್ರಿಭುವನ ತಾರಿಣಿ ತರಳ ತರಂಗೇ ಶಂಕರ ಮೌಳಿ ವಿಹಾರಿಣಿ ವಿಮಲೇ ಮಮ ಮತಿರಸ್ತಂತವ ಚರಣಯುಗಳೇ ಡುಂಡಿರಾಜಂ ಗಣೇಶಾನಂ ಸರ್ವವಿಘ್ನೌಘನಾಶನಂ ತಂ ವಂದೇ ವಿಶ್ವನಾಥಸ್ಯ ಪ್ರಿಯಪುತ್ರಂ ಶಿವಾಪ್ತಯೇ. ದೇವರಾಜ ಸೇವ್ಯಮಾನ ಪಾವನಂಗ್ರಿಪಂಕಜಂ ವ್ಯಾಳಯಜ್ಞಸೂತ್ರಮಿಂದುಶೇಖರಂ ಕೃಪಾಕರಂ ನಾರದಾದಿಯೋಗಿಬೃಂದವಂದಿತಂ ದಿಗಂಬರಂ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೆ. ರತ್ನಭದ್ರಾಂಗಜೋದ್ಭುತಂ ಪೂರ್ಣಭದ್ರಸುತೋತ್ತಮಂ ವಿಶ್ವೇಶ್ವರ ಪ್ರಿಯಂ ಯಕ್ಷಂ ವಂದೇಹಂ ದಂಡನಾಯಕಂ ಶ್ರೀಸರ್ವೌಘನಾಶಿನೀಂ ದೇವೀಂ ನಮಾಮಿ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಮೋಕ್ಷದಾತ್ರೀಂ ಪೂತತಮಾಂ ಶ್ರೇಯೋರೂಪಾಂ ಶಿವಪ್ರಿಯಂ ಶಾರದಾ ಶಾರದಾಂಬೋಜ ವದನಾ ವದನಾಂಬುಜೆ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಖತಾದಂ ತಪೋನಿಧಿಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರೇ. ಶ್ರೀ 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 ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಶ್ರೀಚರಣಲಕು ಶ್ರೀ ಶ್ರೀ ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮಿ ವಾರಿ ಪಾದಪದ್ಮಲಕು ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಗಳು ಅರ್ಚಿ ವ್ಯಾಸಪ್ರೋಕ್ತಮೈನ ಸ್ಕಂದಪುರಾಣ ಅಂತರ್ಗತ ಕಾಶೀಖಂಡ ಪ್ರವಚನ ಪ್ರಾರಂಭಿಸಿಕೊಂಡಾಂ. రెండు మూడు రోజులుగా కాశీకి ఉన్నటువంటి కాశీ ఆనందవనం అలాగే అవిముక్తం వారాణసి మహాశ్మశానం రుద్రావాసం ఆనందవనం ఈ మొదలైనటువంటి పేర్లు ఎలా వచ్చాయో వివరించుకున్నాం. కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడి యొక్క ఆవిర్భావాన్ని గురించి వివరించుకున్నాం. గంగానది దాని యొక్క ఆవిర్భావం దాని యొక్క ప్రభావాన్ని గురించి వర్ణించుకున్నాం. కాశీని అక్కడ శిక్షించేటువంటి వాడు పాపముల నుండి శిక్షించేటువంటి వాడు మహానుభావుడు ఆ పట్టణానికి శాసకుడు రక్షకుడు ఒక రకంగా హోమ్ డిపార్ట్మెంట్ లాంటి వాడు అటువంటి కాలభైరవుణ్ణి గురించి పరమేశ్వరుడి కంటే అతడు భిన్నం కాదు ఆ కాలభైరవుణ్ణి గురించి కూడా నిన్న ఉత్పత్తి ఆయన యొక్క ప్రభావం అవన్నీ చెప్పుకున్నాం. అష్టమి నాడు కానీ ఆదివారం నాడు కానీ కాలభైరవుని దర్శించాలనుకున్నాం. ఆదివారము తర్వాత మంగళవారం అష్టమి చతుర్దశి ఈ నాలుగు రోజులు అష్టమి మంగళవారం అష్టమి ఆదివారం అట్ట కనుక వస్తే మరీ మంచిదన్నమాట. ఆ రోజుల్లో తప్పనిసరిగా కాశీలో ఉండేవాళ్ళైతే తప్పనిసరిగా కాలభైరవుని దర్శించుకోవాలి. కాలభైరవుడికి కూడా కాలభైరవుడు అనే ఒక పేరుంది, భైరవుడు అని ఒక పేరు, ఆమర్దకుడు అని ఒక పేరు, ఈ రకంగా పాపభక్షకుడు అని ఇంకొక పేరున్నది, భైరవుడు అని పేరున్నది. ఈ నామములన్నీ అతనికి ఎందుకు వచ్చినాయో, అతని యొక్క ఆవిర్భావం ఏమిటో ఇవన్నీ చెప్పుకొని కాశీలో బ్రహ్మహత్యాది పాపములు కూడా కాశీ ప్రవేశంతో పోతవి అనడానికి ఉదాహరణంగా ఈ కాలభైరవుడి యొక్క వృత్తాంతం కూడా చెప్పుకున్నాం. బ్రహ్మదేవుని యొక్క పంచమ శిరస్సును మరి ఖండించడం వల్ల వచ్చిన బ్రహ్మహత్య మహాపాతకం కాశీ ప్రవేశంతో కాలభైరవుడికి పోయింది. ఈ దీన్ని బట్టే మనం కాశీలో బ్రహ్మహత్యాది పాపములు కూడా నశిస్తావనేటువంటిది మనం సాధారణంగా సప్రమాణికంగా నిన్న వివరించుకోవడం జరిగింది. అయితే ఆ మహానుభావుడి యొక్క స్తోత్రం ఉన్నదే ఒక్కసారి స్మరించుకోవడం మనం మంచిది. కాలభైరవుడు అసలు చాలా ముఖ్యుడు మిగిలిన వాడిని. కాలభైరవుణ్ణి పూజించకుండా నన్ను పూజించి కాశీలో ఉపయోగం లేదని విశ్వనాథుడు, అంతటి స్థానం ఉన్నది కాలభైరవుడికి. మనం ఇంటికి వచ్చి కూడా కాలభైరవ సమారాధన చేసుకుంటూ ఉంటాం, 10 మందికి భోజనాలు పెడుతూ ఉంటాం, కాలభైరవుడు పూజ చేస్తూ ఉంటాం. అంత ప్రధానమైనటువంటి దేవత కాశీలో. ఆ స్తోత్రం శంకరాచార్యుల వారు మనకు చక్కగా అందించారు. ఆ శ్లోకం చదువుకొని కాశీలో ఇంకొక ప్రధానమైనటువంటి కాశీకి అధిపతి భక్తిముక్తి ప్రదాయకుడు మహానుభావుడు దండపాణి యొక్క వృత్తాంతాన్ని తర్వాత చెప్పుకుంటాం. విశ్వేశం చెప్పుకున్నాం, మాధవం అలా ఉంచాం, దండపాణి ఇవాళ రాబోతుంది దండపాణి వృత్తం. దండపాణించ భైరవం, భైరవం నిన్న అయిపోయింది కాలభైరవుడు. కాశీం, కాశీని గురించి రోజు చెప్పుకుంటూనే ఉన్నాం దాని మహిమను. గుహాం, గుహ విషయం అలా ఉంచండి. గంగాం, గంగని గురించి అయింది. మణికర్ణికాం, కొద్దిగా అయింది మణికర్ణిక గురించి, అనేక సార్లు ముందుకు మణికర్ణికను వస్తుంది. భవానీం, ఆమె కూడా ముందు వస్తుంది అన్నపూర్ణాదేవిని గురించి. మణికర్ణికాం అని చెప్పి ఈ రకంగా కాశీలో ప్రధాన దేవతలు. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుడక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే శూలటంకపాశ దండపాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాధీశ కాలభైరవం భజే భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక నిగ్రహం నిక్వణన్ మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభం స్వర్గనర్గ క్లేశ పాశ శోభితాంగమండలం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతకం దృష్టిపాత నష్ట పాపజాలముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసిలోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం లోకమోహదైన్యలోపకోపతోపతాపశాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం వారాణస్యాం భైరవాఖ్యం సంసార భయనాశనం పూర్వజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ అష్టభైరవ ఉన్న 2-3 లైన్లు చివరిలో మిస్ అయినట్టు చూద్దాం. ఉన్నది, ఇందులో ఉన్నది. వారాణస్యాం భైరవాఖ్యం సంసార భయనాశనం పూర్వజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. అంతవరకు ఉన్నది అందులో, అందులోదే నేను ఇప్పుడు కాగితం తీసుకొచ్చి చదివి ఆ గ్రంథంలోదే. నిన్న ఈ భైరవుడు కాశీలోనే 8 స్థానాలలో 8 చోట్ల ఉన్నాడు అష్టభైరవుడు అని. ఇదిగాక కాశీలో ప్రవేశించంగానే ఆయన బ్రహ్మ కపాలం పడినటువంటి చోటు కపాలమోచనం అన్నాం. ఆ తీర్థం చాలా గొప్పదని. అక్కడ లార్డ్ భైరవుడు అనే పేరుతో ఉన్నాడు. అక్కడ మిగిలిన అష్టభైరవులు కూడా ఉంటారు. అది అక్కడ పాపపుణ్యములు చేసినటువంటి వాళ్ళని గురించి విచారించేటువంటి భైరవుడి యొక్క న్యాయస్థానం, అది కోర్టు. అక్కడ ఏం చేయాలి వీళ్ళని, వీళ్ళ మరి మోక్షం ఇవ్వటానికి పరమేశ్వరుడి దగ్గర తారక మంత్ర ఉపదేశానికి పంపాలా, ఇంకా ఏమైనా ఇక్కడ కాశీలో వీళ్ళు పాపాలు చేశారా, ఈ విచారణ అంతా చేస్తారని కూడా చెప్పుకున్నాం. ఇది ప్రత్యేకించి కాశీలో యాత్ర చేస్తారు, భైరవ యాత్ర అని, కాలభైరవ యాత్ర అని. నడిచి కనుక చేస్తే ఉదయం 6 or 7 బయలుదేరితే వచ్చేటప్పటికి 2 or 3 అవుతుందో 14-15 కిలోమీటర్లు తిరిగి చేయాలి. పాదయాత్ర చేయాలి కాశీలో. పాదరక్షలతో తిరగకూడదు, అది జ్యోతిర్లింగం కదా, పాదరక్షలతో తిరగకూడదు, గొడుగు ఛత్రం ధరించి తిరగకూడదు. కాశీ చాలా, అది పరబ్రహ్మం, దాని మీద కాలు పెడుతున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంద్రుల చేత సేవింపబడేటువంటి పాదపద్మం గలవాడు, అంతా కూడా పరమేశ్వరుడి యొక్క ఆకారమే. వ్యాళ యజ్ఞ సూత్ర, ఇది సర్పములు యజ్ఞోపవీతంగా కలిగినటువంటి వాడు చంద్రశేఖరుడు, దయాసముద్రుడు, నారదాది యోగి బృందం చేత నమస్కరింపబడేవాడు, దిగంబరుడు, దిక్కులే వస్త్రంగా గలవాడు, కాశికాపురానికి ఆ ప్రభువు అటువంటి కాలభైరవుణ్ణి నేను సేవిస్తూ ఉన్నాను. కోటి సూర్యుల వలె దేదీప్యమానంగా ప్రకాశించేటువంటి వాడు, ఈ సంసారమనే సముద్రాన్ని అవలీలగా తరింపజేసేటువంటి వాడు, నీలకంఠుడు, మనకు మనోరథములన్నీ సిద్ధింపజేసేవాడు, త్రిలోచనములతో భాసిల్లేటువంటి వాడు, యముద కాలుడికి కూడా కాలుడైనటువంటి వాడు, అలాంటి పద్మాముల రుద్రాక్షమాలలో చేత ధరించిన వాడు, త్రిశూలం ధరించినటువంటి వాడు, అటువంటి కాశికాపరాధనాథుడైన కాలభైరవుని సేవిస్తున్నాను. శూలము, పాశము ఇవన్నీ కూడా దండము చేతియందు ధరించిన వాడు, కారణముల కంటే మొట్టమొదటి ఆదికారణుడైనటువంటి వాడు, నల్లని శరీరం కలిగినటువంటి వాడు, ఆదిదేవుడైనటువంటి వాడు, నాశము లేనటువంటి వాడు, ఏ విధమైనటువంటి ఈ సాంసారికమైన తాపత్రయాదులు, ఈ రోగములు లేనటువంటి వాడు, భయంకరమైన పరాక్రమం గలవాడు, సర్వసమర్థుడైనటువంటి వాడు, విచిత్రమైనటువంటి తాండవం చేయటంలో చాలా సమర్థుడైనటువంటి వాడు, మనకు భుక్తిని ముక్తిని ఇచ్చేటువంటి వాడు, అందమైన దివ్యమైనటువంటి శోభాయమానమైనటువంటి శరీరం కలిగిన వాడు, భక్తులయందు అమిత వాత్సల్యం గలవాడు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు, స్థిరమైన వాడు, అన్ని సమస్త లోకములను నిగ్రహించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు, తన యొక్క కటిభాగంలో ఆ మణులతో ప్రకాశించేటువంటి కాంచి సూత్రం కలిగినటువంటి వాడు, కటి సూత్రము కలిగినటువంటి వాడు, అలాంటి కాశికాపరాధునాథుడైన కాలభైరవుని సేవిస్తూ ఉన్నాను. ధర్మం అనేటువంటి సేతువుకి ధర్మం తప్పకుండా ధర్మసేతువుని రక్షించేటువంటి వాడు, అధర్మము మార్గమునంతా కూడా నశింపజేసేటువంటి వాడు, ఈ జన్మకు కారణమైన కర్మపాశములన్నిటినీ నుండి మనల్ని విడిపించేటువంటి వాడు, మనకు గొప్పదైనటువంటి శుభాన్ని ఇచ్చేటువంటి వాడు, అలాంటి ప్రభు అయినటువంటి ఆ తర్వాత స్వర్ణవర్ణ బంగారపు రంగులో ఉన్నటువంటి జుట్టు కలిగినటువంటి వాడు, శరీరం అంతా కూడా ప్రకాశిస్తున్నటువంటి శరీరం కలిగినటువంటి వాడు, అలాంటి కాశికాపరాధనాథుడైన కాలభైరవుని నేను సేవిస్తున్నాను. రత్నములతో ఖచ్చితమైనటువంటి పాదుకలు ధరించి ఆ కాంతుల చేత ప్రకాశమానమవుతూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి 2 పాదములు కలిగినటువంటి వాడు, నిత్యమైన వాడు ఆయన, ఇంకా ఆయన కంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి తత్వమునకు తత్వమైనటువంటి వాడు, మనందరికీ కూడా ఇష్టమైనటువంటి ప్రభు, ఏ విధమైనటువంటి మాయలకు వాటికి అన్నిటికీ కూడా అంటనటువంటి వాడు, సంగము లేనటువంటి వాడు, మృత్యువు యొక్క దర్పమును నశింపజేసేటువంటి వాడు, భయంకరమైనటువంటి దంష్ట్రలు కలిగినటువంటి వాడు, అలాంటి కాశికాపరాధనాథుని కాలభైరవుణ్ణి. కాలభైరవ అంటే నిన్న చెప్పుకున్నాం, కాలుడికి కూడా భయం కలిగించేవాడిని ఆయన్ని సేవిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆయన అట్టహాసం చేశాడంటే బ్రహ్మాండములన్నీ కూడా దగ్ధమైపోతాయి. అలా అట్టహాసం చేస్తూ దృష్టిపాతం చేతనే సమస్త బ్రహ్మాండ జాలమును కూడా నష్టమునర్చేటువంటి ప్రభావం గలవాడు, అనిమాది అష్టసిద్ధులను మనకు సమకూర్చేటువంటి వాడు, కపాల బ్రహ్మల యొక్క అనేక మంది బ్రహ్మల యొక్క కపాలములన్నీ కూడా శిరస్సున మా హారంగా ధరించినటువంటి వాడు, భూతములన్నిటికీ ప్రాణులన్నిటికీ నాయకుడైనటువంటి వాడు, విశాలమైన కీర్తిని మనకు ఇచ్చేటువంటి వాడు, కాశీలో నివసించేటువంటి వాళ్ళ యొక్క పుణ్య పాపములను శోధించేటువంటి వాడు. మనకు జన్మ లేకుండా పోవాలంటే పాపము పుణ్యము రెండు ఉండకూడదండి. ఒక రకంగానే పాపము సంఖ్యళ్ళే మనకి జన్మలకు కారణమవుతుంది. పుణ్యం కూడా ఇదేమో ఇనప సంఖ్యళ్ళు అన్నారు, పాపాన్ని బంగారపు సంఖ్యళ్ళు అన్నారు పుణ్యమును. అంతకు తప్పితే రెండు సంఖ్యళ్ళే, పుణ్యం ఉన్నా మళ్ళీ జన్మలెత్తాల్సి వస్తుంది, పాపం ఉన్నా జన్మలెత్తాల్సి వస్తుంది. ఈ రెండు మరి జీరో చేసుకోవాలి. ఆ కాలభైరవుణ్ణి సేవిస్తూ ఆయన చూచి ఆయన దృష్టిపాతం పడితే ఈ రెండు జీరో జీరోకి వచ్చేసేస్తాయి. ఇంకా ఏముంది, ఇంకా జన్మ ఏముంది, ఉంటేగా పుణ్యం పాపం ఉంటేగా జన్మలు మనకి, పుణ్యపాపములు ఎప్పుడైతే అనుస్వారమైనాయో ఇంకా జన్మ ఏముంది, ఇంకా మోక్షమే కదా అక్కడ. అదన్నమాట ఆ పదానికి అర్థం, పుణ్యపాప శోధకం విభు నీతి మార్గ కోవిధం పురాతనం జగత్ ప్రభు. నీతి మార్గంలో నడిచేవాడు, పురాతనమైనటువంటి వాడు, జగత్తుకంతటికి ప్రభు అయినటువంటి వాడు ఇది. అటువంటి నేను ఆ కాలభైరవుడికి నమస్కరిస్తున్నాను. కాలభైరవుడు చాలా ముఖ్యుడు కాబట్టి ఆ స్తోత్రాన్ని చదివి దాని యొక్క భావాన్ని సంగ్రహంగా మీకు వివరించడం జరిగింది. ఈ అష్టకమును చదివినటువంటి వాళ్ళు జ్ఞానము ముక్తి రెండూ కలుగుతుంది. ఇంకా జ్ఞానం కలిగితే ముక్తే కదా, ఇంకా వేరే ప్రత్యేకించి చెప్పవలసిన పనుల. జ్ఞానం అంటే ఈ లౌకిక జ్ఞానం కాదు, ఆత్మానాత్మ వివేక, నే ఏది ఆత్మ ఏది అనాత్మ, ఏది సత్యము ఏది అసత్యము, ఆ జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం కలుగుతూ ఉంటుంది, అదా ముక్తి కలుగుతూ ఉంటుంది, పుణ్యం వృద్ధి పొందుతూ ఉంటుంది, శోకము మోహము దైన్యము లోభము కోపము తాపము ఇవన్నీ కూడా శమింపజేస్తూ ఉంటుంది. వారాణసిలో భైరవుడనేటువంటి వాడు నాడే సంసార భయ నాశకుడు. ఇంకా మళ్ళీ ఈ సంసారంలో మనం పడం. పూర్వజన్మ కృత పాపమంతా కూడా పాపాన్ని సంసార భయాన్ని రెండింటినీ నశింపజేసేటువంటి వాడు వారాణసిలో ఉన్నటువంటి భైరవుడు అని భైరవుని యొక్క స్తోత్రం. మరి అది చెప్పుకోక తప్పదు, అందువల్ల చెప్పుకున్నాం. చక్కగా మీ అందరూ విన్నారు, శ్రద్ధగా చాలా సంతోషం. 32వ అధ్యాయంలోనికి వెళ్తున్నాం, దండపాణి యొక్క కథ చెప్పుకోబోతున్నాం. అగస్త్యుల వారు అడుగుతున్నారండి, ఏమయ్యా నెమలి వాహనంగా కలిగిన వాడా ఓ కుమారస్వామి, హరికేశ అడనే పేరు గల ఆయన ఉన్నాడుగా, ఆయనకే దండపాణికి మొట్టమొదటి పేరు హరికేశుడు అండి. ఆయన ఎలా జన్మించాడు, అసలు ఆయన ఎవరు, ఎవరి కుమారుడు, ఆయన అసలు ఎలాంటి వాడు, ఏ రకంగా తపస్సు చేశాడు, అసలు ఆ పరమేశ్వరుడికి విశ్వనాథుడికి ఎందుకు ప్రియమైనటువంటి వాడైనాడు, కాశీవాసులందరికీ కూడా ఆయన మరి ఎందుకు తండ్రి లాంటి వాడైనాడు, దండనాయకుడు అని ఎందుకు ఆయనకు పేరు వచ్చింది, ఆయనేమో కాశీలో ఆయన అనుగ్రహం ఉంటేనే అన్నం ప్రాప్తిస్తుందిట, ఆయన అనుగ్రహం ఉంటేనే మనకు గదులు దొరుకుతాయిట, అన్నదుడు అని ఎందుకైనాడు పేరు వచ్చింది ఆయనకి, ఇవన్నీ కూడా ఏదో ఆయనకి ఏదో సంభ్రముడు విభ్రముడు అని అనుచరులు ఉన్నారట ఇద్దరు, వాళ్ళెవరు, ఇదంతా కూడా వాళ్ళేమో క్షేత్రము వైరులు ఎవరైతే, అంటే కాశీని ఎవరైతే విరోధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాశీ నుంచి బయటికి పంపుతూ ఉంటారట సంభ్రమ విభ్రములు, వాళ్ళెవరయ్యా, ఇదంతా నాకు వివరంగా చెప్పాలి, దండపాణి చాలా ముఖ్యుడు కదా కాశీలో అని అడిగితే చెబుతున్నారు కుమారస్వామి, చెబుతూ ఉన్నాడు, నువ్వు చాలా బాగా మంచి విషయాలు అడిగావయ్యా, కాశీ వాసులకి చాలా హితమైనటువంటి విషయాన్ని నువ్వు అడిగావయ్యా అగస్త్య మహర్షి, దండపాణి కథను చెప్పవని, ఆ కథ వింటేనే కాశీవాసులకు ఎలాంటి ఫలితం వస్తుందయ్యా అంటే కాశీలో ఉండేవాళ్ళకి ఇంకా విఘ్నాలు ఉండవు, ఆ పరమేశ్వరుడి యొక్క ఆ విశ్వభర్త అయినటువంటి విశ్వనాథుడి యొక్క అనుగ్రహం వల్ల పూర్వమయ్యా రత్నభద్రుడని గంధమాదన పర్వతం మీద ఒక యక్షుడు ఉన్నాడయ్యా, అతడు చాలా పుణ్యాత్ముడు పరమధార్మికుడయ్యా, ఆయన పూర్ణభద్ర సుతం ప్రాప్త సోభూత్ పూర్ణ మనోరథ పయశ్చరమ, ఆయనకు ఒక కుమారుడు కలిగాడు, ఆ కుమారుడే రత్నభద్రుడండి, పూర్ణభద్రుడు రత్నభద్రుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కుమారుడు పూర్ణభద్రుడు, ఆ పూర్ణభద్రుని కుమారుడు హరికేశుడు, ఆ హరికేశుడే దండపాణి అనే పేరుతో పిలువబడుతూ ఉన్నాడు. ఆ రత్నభద్రుని కుమారుడు పూర్ణభద్రుడయ్యా, అయితే ఆ రత్నభద్రుడే పెద్దవాడైపోయిన తర్వాత ఆయన మొదటి నుంచి శివభక్తుడు, ఆ శాంభవీ యోగాన్ని అనుసరించి ఉత్తమ గతిని పొందాడు. ఆయన కూడా గణాలలో ఒకడైనాడు, కైలాసానికి వెళ్ళిపోయినాడు. ఎవరయ్యా అంటే ఆ రత్నభద్రుడు, ఆయన కుమారుడు ఈ పూర్ణభద్రుడు. శాంభవే నాథయోగేన దేహముత్సృత్య పార్థివాన్ ఆససాద శివం. సింహు సంబంధమైన అంటే పాశుపత యోగంతో శివుణ్ణి అర్చించి ఆయన కాస్త శివసన్నిధికి చేరుకున్నాడు. ఎప్పుడైతే రత్నభద్రుడు ఆ రకంగా శివసాయుధ్యాన్ని పొందాడో, ఈ పూర్ణభద్రుడు అనేటువంటి వాడు చాలా భోగభాగ్యాలు ఈయనకు ఉన్నాయండి, చెప్పడానికి వీళ్ళ అవన్నీ చాలా వివరంగా వర్ణించారు. చాలా భోగభాగ్యాలు ఉన్నాయి. ఆయన భార్య పేరు కాంచన కుండల, కనక కుండల. కానీ అన్ని భోగభాగ్యాలు ఉన్నాయి. ఇంట్లో కొడుకు లేడు, పుత్రుడు లేడు. పుత్రుడు లేకపోతే ఇల్లు శూన్యమే కదా. ఓ ఎంతగానో వర్ణించారు పుత్రుడు లేని ఇల్లు ఎలా ఉంటుందో ఏమిటో. మరి గర్భరూపముఖం ప్రేక్షే కథం కనక కుండలే భార్యతో చెప్పుకున్నాడు. ఎట్లా మనకు పుత్రుడు కలుగుతాడు? నాకు చాలా విచారంగా ఉంది. సంపదలు ఎంత అనుభవించినా, తరతరాలు అనుభవించినా తరగనంత ఉన్నది. లేని వైభవాలు లేవు. అన్నీ ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, సౌధాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. ఒకటేని కాదండి, రత్నాలు ఉన్నాయి, మణులు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి. ఎన్ని కావాలో అన్నీ ఉన్నాయి. అన్ని రత్నాల గృహాలు, బంగారపు గృహాలు, వేదికలు, అరుగులు ఇన్ని ఉన్నాయి. కుమారులు లేదు. ఉపాయం ఏమన్నా ఉంటే చెప్పు. కొడుకు లేని జీవితం ఎందుకు, పుత్రుడు లేని జన్మ? ఇల్లంతా నాకు శూన్యంగా కనిపిస్తున్నది. కొడుకు కనుక లేకపోతే చీ, ఎందుకు ఈ అందమైన ఇళ్ళు? చీ, ఈ ఉద్యానవనాలన్నీ ఎందుకు? కొడుకు లేనప్పుడు ఇంకా జీవితమే మనకు అసలు దండగ, మనం బ్రతకడమే అనవసరం అని పాపమే భార్య కనక కుండల దగ్గర పెద్దగా విలపించాడండి, బాధపడ్డాడు. ఎవరు? ఈ పూర్ణభద్రుడు, రత్నభద్రుని యొక్క కుమారుడైన పూర్ణభద్రుడు. భార్య అడిగింది, ఏమండి మీరు ఏమిటి ఎందుకు బాధపడతారండి? మీరు జ్ఞానవంతులై ఉండి కూడా బాధపడతారేంటండి? అత్రోపాయస్తే అపత్యాప్త్యే, అపత్యాప్త్యే విశ్రబ్ధం అవధారయ. నాకు ఉపాయం, నాకు తెలిసినంతలో ఒక ఉపాయం ఉందండి. మీరేమి విచారించవాకండి. జ్ఞానవంతులు ఈ రకంగా విచారించడం మంచిది కాదు. నేను చెబుతున్నాను వినండి. మనం ప్రయత్నం చేస్తే పని కార్యం సిద్ధించకుండా ఉంటుంది. మన ప్రయత్నం చేస్తుంటే భగవంతుడు కూడా తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. ఏ ప్రయత్నం లేకుండా మనం అనుకున్న కార్యం సిద్ధించలేదే అని దిగాలుబడి, లీలాపడి విచారిస్తూ కూర్చుంటే ఏమిటండి ఫలం? మనం ఏ పనులు చేసినా పరమేశ్వరుడికి, ఈశ్వరుడికి గనక అర్పించినట్లయితే మన మనోరథాలన్నీ తేరుతాయ్యా. కొంతమంది అంటారు దైవమే కారణం అంటారు మన మంచికి చెడుకి. మనకేదైనా చెడు జరిగితే దైవం పైన భారం వేస్తారయ్యా. దైవం అంటే ఏమిటనుకున్నారు? మనం చేసుకున్న కర్మయే దైవం, మనం చేసుకున్న పాపపుణ్యములు ఉన్నాయే అదే దైవం. అంతేగాని వేరే దేవుడు ఎవరో మనకు మంచి చెడు ఇస్తాడని చెప్పి అనుకోకూడదు. కర్మ, ఆ కర్మయే, ఈ కర్మ చేసిన వాడికి ఇది ఫలితం అని ఉంటుంది. అయితే కర్మ జడం కాబట్టి అది ఫలాన్ని ఇవ్వలేదు. ఈశ్వరుడు ఫల ప్రదాత అంటే ఆయన ఏంటంటే ఆ సాక్షిగా ఉంటూ ఉంటాడు. మనం చేసినటువంటి ఏ కర్మలు చేశాడో ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు. ఆ కర్మకు తగినట్లుగా మనకు జన్మలు ఇవ్వడం కానీ, ఐశ్వర్యం ఇవ్వడం కానీ, పుత్రులు ఇవ్వడం కానీ, భార్యను ఇవ్వడం కానీ, సంపదలు కానీ ఏవైనా ఇస్తూ ఉంటాడు. కేవలం ఆయన ఫలప్రదాత అంతేగాని ఆయనేమి సొంతంగా ఆలోచించి వీడు మావాడు, వీడు పరాయి వాడు, ఇవన్నీ ఆయనకు ఆలోచనలు ఉండదు. మనం చేసిన తగినట్లుగా ఆయన పని ఇస్తాడనమాట, ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి దైవాన్ని ఎప్పుడూ నిందించకూడదు. దైవం అంటే ఏమిటనుకుంటున్నారు? మనం చేసుకున్న కర్మఫలమే. అంటే మన గత జన్మలో సరిగా పుత్ర సంతానం కలగడానికి అనుగుణమైన కర్మలు చేయలేదు కాబట్టి మనకు పుత్రప్రాప్తి కలగలేదు. కాబట్టి ఇందులో భగవంతుడిని నిందించవలసిన పనులా. మనం చేసుకున్న కర్మయే దానికి కారణం. కాబట్టి మనం ఈశ్వరుణ్ణి శరణ పొందుతాం. ఈశ్వరం శరణం యాయామ, ఆయన సర్వకారణ కారణుడు. అసలే శివభక్తి ఉన్న వాళ్లకు సంతానమేంటి, ధనమేంటి, భార్య ఏమిటి, హారములేంటి, మేడలేంటి, గజములేంటి, గుర్రాలేంటి, సర్వ సుఖములేమిటి, స్వర్గమేంటి, మోక్షమేంటి శివభక్తులకు సాధ్యం కాంది ఏదీ లేదయ్యా. అష్టసిద్ధులు శివభక్తులకు వెంటనే లభిస్తూ ఉంటాయ్యా. శ్రీ మహావిష్ణువు కూడా శివుణ్ణి అర్చించి లోకములన్నిటినీ పరిపాలించేటువంటి ఆ శక్తిని పొందాడయ్యా, ఆదిత్యాన్ని పొందాడయ్యా, శ్రీ మహావిష్ణువుని పట్టాభిషేకం చేశాడు కదా, అన్ని సర్వము ఆయనకు సమర్పించి బ్రహ్మగారు కూడా శివుణ్ణి అర్చించి సృష్టికర్త అయినాడయ్యా, అందువల్ల ఇంద్రాది దేవతలు కూడా శివుణ్ణి అర్చించి లోకపాలకులైనారయ్యా. విన్నాంగా ఈ కథలన్నీ మనం. మృత్యుంజయం సుతం లేభే శిలా, శిలాదుడని నందీశ్వరుడు యొక్క తండ్రి, ఆ శిలాదుడు కూడా తపస్సు చేసి ఆ మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించి నంది అనేటువంటి కొడుకుని కన్నాడయ్యా. ఆ నందే చివరికి గణాధిపతి అయినాడు, ఆ శివుని యొక్క ఆస్థానంలోనికి ఆయనంత దయామయుడయ్యా. ఆయన రాళ్ళ పొడిట తిని తపస్సు చేశాడట, అందువల్ల ఆయనకు శిలాదుడు అని పేరండి. లింగపురాణంలో ఉన్నది ఇదంతా కూడా. శిలాదుడు అనేటువంటి ఆయన పెద్ద ముని, తపస్సు చేశాడు, సంతోషించాడు, ఇంద్రుడు వచ్చాడు, వరం కోరుకోవన్నాడండి. శిలాదుడు ఏమని అడిగాడంటే, నాకు అయోనిజుడైనటువంటి వాడు, మృత్యువు లేనటువంటి వాడు, మంచి నియమనిష్టలు కలిగినటువంటి కొడుకు కావాలి అని అడిగాడండి. ఇంద్రుడు అన్నాడు, అయ్యా నేనేదో యోనిజుడైనటువంటి గర్భం వల్ల వచ్చే కొడుకుని ఇవ్వగలను, కానీ గర్భం లేకుండా స్త్రీ వల్ల కాకుండా అయోనిజుడైన కొడుకుని ఇవ్వాలంటే నాకు ఆ శక్తి లేదు, మృత్యుంజయుడు నువ్వు ఆరాధించవన్నాడు. దేవేంద్రుడు వెళ్ళిపోయినాడు అన్నమాట. ఆ తర్వాతనే నేను కావాలంటే మృత్యు ఉన్నవాడిని ఇస్తాను, గర్భసంజాతుణ్ణి ఇవ్వగలను, మృత్యుహీనుణ్ణి గర్భసంజాతుడు కాని వాడిని అయోనిజుడిని మాత్రం నేను ఇవ్వలేను అని చెప్పి అన్నాడండి ఆయన. అప్పుడే పితామహుడిని గురించి తపస్సు చేసి ఆయన కూడా ఆ విషయమే చెప్పాడు. చివరికి బాగా తపస్సు చేశాడు తర్వాత ఆయన, అప్పుడు అనుగ్రహించాడు రుద్రుడు ప్రత్యక్షమై, నీకు మృత్యుహీనుడు అయోనిజుడైనటువంటి ఏది దేవేశ్వరో రుద్రః ప్రసీదతి తదా మృత్యు, నేను మాత్రం ఇవ్వలేను, ఒక్క ఆ పరమేశ్వరుడు దేవదేవుడు మాత్రమే ఇవ్వగలడని ఆయన కూడా చెప్పాడు. ఈ రకంగా ఇంద్రుడు చెప్పారు, బ్రహ్మ చెప్పారు, విష్ణువు, వీళ్ళెవ్వరూ కూడానే సమర్థులు కారు అని చెప్పి దేవేంద్రుడు చెప్పాడు. ఆ చెప్పిన తర్వాతనే శివుణ్ణి ఆరాధించాడు ఈ శిలాదుడు. ఒక దేవతల యొక్క లెక్క ప్రకారం 3000 సంవత్సరాలు తపస్సు చేశాడు, పుట్టలన్నీ పెరిగినాయి అన్నమాట బాగా కూడా. అతను ఇంకా మాంసం కూడా నెత్తురు కూడా లేదు శరీరం, కేవలం అస్థిమాత్ర శేషుడై ఉన్నాడన్నమాట. అప్పుడు వెంటనే ప్రత్యక్షమైనాడు, వరం కోరుకోవన్నాడు, నేను నాకు ఇలాంటి అయోనిజుడు మృత్యుహీనుడైన పుత్రుడు కావాలన్నాడు. అప్పుడు నా అవతారంలోనే నేనే నీకు కుమారుడుగా పుడతానయ్యా, నంది అనే పేరుతో మృత్యుహీనుడనై అయోనిజుడనై నేనే నీకు కుమారుడుగా ఆవిర్భవిస్తానని చెప్పి ఆ రుద్రుడు అనుగ్రహించాడు. నందికేశ్వరుడు తర్వాత యజ్ఞభూమిలో పుట్టాడు. ఆ భూమిని తవ్వుతూ ఉంటే ఆ సందర్భంలో యజ్ఞభూమిని అక్కడ నంది అయోనిజుడుగా ఆవిర్భవించాడు ఈ నందీశ్వరుడు. శిలాదుడికి శంభు యొక్క ఆజ్ఞతో నందికేశ్వరుడు పుట్టాడు. ప్రజాకామ శిలాదో భూత్ పితామమ మహామునే సోపీహ సుచిరంకాలం తపస్తేపే సుధిశ్చరం అని ఈ రకంగా పురాణాంతరాలలో కూడా ఉంది. సనత్కుమారుడు గురించి చెప్పారు. ఈ రకంగా శిలాదుడు నాడే ఆ పరమేశ్వరుని ఆరాధించి కుమారుణ్ణి కన్నాడు. చివరికి తన గణాలలో అధిపతిగా చేసుకున్నాడు నందికేశ్వరుని అయ్యా. అంతేకాకుండా శ్వేతకేతు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన యమధర్మరాజు ఆయన్ని చంపడానికి సిద్ధమైనాడు, ఆయన ఆయుర్దాయం తీరింది కాబట్టి ఈయనేమో పరమేశ్వరుడు యొక్క లింగాన్ని పూజిస్తూ కూర్చున్నాడు. అప్పుడు వచ్చి ఆ మహానుభావుడు లింగంలో నుంచి ఆవిర్భవించి శ్వేతకేతు అనేటువంటి వాడిని రక్షించాడు. కాబట్టి శ్వేతకేతు అనేటువంటి వాడిని కాలపాశము నుండి కాపాడాడయ్యా ఆయన. ఒక పిల్లవాడు ఉపమన్యం అందరికీ తెలుసు, ఆయన గారు పిల్లవాడు చిన్నప్పుడు తల్లిదండ్రులు బహు దరిద్రులు, అందరూ చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు పాలు తాగుతుంటే అమ్మను వచ్చి పాలు కావాలని అడిగాడు. ఆమె ఇంట్లో పాలు కూడా లేవు, ఆవు లేదు, ఏమీ లేదు, పాలు లేవు, పిండి కలిపి పాలని ఇచ్చింది. బయటికి వెళ్ళాడు, అరే మీ అమ్మ మోసం చేసింది రా, పిండి పాలు రా, అసలు పాలు కాదురా అని చెప్పి పిల్లలంతా గేలిసేసారు. ఏమమ్మా నువ్వు నిజం చెప్పని తల్లి దగ్గరికి వచ్చి పిల్లవాడు బాధించడం అమ్మని గట్టిగా అడిగాడు. నాయన ఏం చేస్తానరా, మన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యంరా, ఈశ్వర ఆరాధన మనం చేయలేదు, మనకు మరి దరిద్రం వచ్చింది. ఈశ్వరారాధన వల్ల వచ్చేది ఐశ్వర్యం, ఈశ్వరుడికి సంబంధించింది ఐశ్వర్యం బాగా వస్తుంది ఈశ్వరుని ఆరాధిస్తే, అందువల్లనే చెప్పింది. అయితే ఈశ్వరారాధన వల్ల వస్తుందా అని చెప్పి ఈశ్వరుని గురించి ఆరాధన చేశాడు ఆ పిల్లవాడు. ఆయన శ్రీకృష్ణ పరమాత్మకు అవతారంలో ఈ శివ సంబంధమైన పాశుపత యోగం అంతా ఉపదేశించినటువంటి వాడు ఈ ఉపమన్యువేనండి. అది మనకు భాగవతంలో ఆ కథ వస్తుంది. ఆ శివుణ్ణి గురించి ఆయన వల్ల ఉపదేశం పొంది సంతానం కొరకు తపస్సు చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్ల అప్పుడు ఒక్క పాలు గ్లాసుడు పాలు అడిగినందుకండి క్షీర సముద్రంకే అధిపతిని చేశాడు అండి. క్షీర సముద్రానికి అధిపతిని చేశాడు ఉపమన్యు. సముద్రం అంతా అతని అధీనంలో. ఎంత దయామయుడు ఆ మహానుభావుడు. అంధకుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు కూడానే యుద్ధం చేశాడు పరమేశ్వరుడితో, గణాలతో, వాటితో, వీడితో, త్రిశూలంతో పైన ఉంచేశాడు. ఆ త్రిశూలం అగ్రం పైన అలా కొన్ని వేల సంవత్సరాలు అలా ఉంచేసాడు వాడు. ఆ సూర్యుడి యొక్క తాపానికి వాడి పని అయిపోయింది. అయిపోయి శివ శివాని నామం చేసుకుంటూ శివుణ్ణి స్మరించడం ప్రారంభించాడు వాడిగ. వాడిని కరుణించి తన గణాలలో అధిపతి చేసుకొని తన ద్వారపాలకుడుగా తన దగ్గర ఉంచుకున్నాడు. అతడే భృంగి, నంది భృంగి అంటున్నామే, ఆయన నంది, ఈ భృంగి వీళ్ళంతా కూడా ఆయన అన్నమాట. అంధకాసురుడు అనే రాక్షసుడు ఆ త్రిశూలం మీద ఉండి సూర్యాగ్ని సూర్యతాపానికి మండిపోతూ శివనామం చేస్తే వాడిని కరుణించాడు. నామస్మరణ చేసిన వాడిని తన గణాలలో అంత దయామయుడు మహానుభావుడు. ప్రజాపత్య పదం దధీచి శివుణ్ణి సేవించినటువంటి వాడై విష్ణుమూర్తిని కూడా జయించాడయ్యా. బ్రహ్మగారి కుమారుడు చప్పుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు స్నేహితుడు ఎవరు, ఈ దధీచి, వీళ్ళిద్దరు మిత్రులు చదువుకున్న చోట. ఇద్దరిలోనే బ్రాహ్మడు గొప్పనేమో దధీచి, కాదు క్షత్రియుడు గొప్పనేమో చప్పుడు. వీళ్ళిద్దరి మధ్య బాగా వాదన జరిగింది. చివరికి వీళ్ళిద్దరి మధ్య ఇదైపోయి ఆ చివ ఈయన కాస్తానే దధీచి ఆ చిప్పుణ్ణి తన్నేసాడు, శిరస్సు పైన తాడనం చేశాడు. ఆయన కాస్త ఏం చేశాడు అంటే విష్ణువుని గురించి తపస్సు చేశాడు. ఆ దధీచిని నేను జయించాలి చెప్పాడు, కానీ ఏమి చెప్పినప్పటికీ విష్ణుమూర్తి చెప్పిన వినల తపస్సు చేశాడు. ఆ దధీచిని నేను జయించాలి తన్నాలని చెప్పి విష్ణుమూర్తిని గురించి తపస్సు చేశాడు. సరే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు, కానీ అది సాధ్యం కాలేదన్నమాట. ఆ కారణంగా మళ్ళీ ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా ఆయన దధీచి శాపం ఇచ్చాడు కూడా. తర్వాత చివరికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత కానివ్వండి, చిప్పుడు తెలుసుకొని ఆ పరమే ఏది విష్ణుమూర్తి కూడా ఓడిపోయిన తర్వాత, శివభక్తి వల్ల దధీచి దగ్గర ఓడిపోయిన తర్వాత అప్పుడు బ్రాహ్మణుడే గొప్ప అని చెప్పి ఒప్పుకున్నాడు ఈ చిప్పుడు. ఆ తర్వాత అతన్ని అప్పుడు అనుగ్రహించాడు మళ్ళీ కూడా. శివభక్తుడైన వాడు ఏదైనా చేయగలడయ్యా. విష్ణుమూర్తిని కూడా యుద్ధంలో జయించాడు. దక్ష ప్రజాపతి ప్రజాపతిగా అయినాడయ్యా శివుణ్ణి ఆరాధించి. కాబట్టి మన మనస్సుకు వాక్కుకు కూడా అగోచరమైనటువంటి వాడు, మన మనోరథములకు అతీతుడైనటువంటి వాడు ఆయన తేలిగ్గా మనకు సంతోషిస్తాడయ్యా. శివుణ్ణి పూజించకుండా ఆయన ఎలాంటి వాడే అంటే సర్వము ఇచ్చేవాడు, తన సర్వస్వాన్ని ఇచ్చుకుంటాడండి. బాణాసురుడికి సర్వస్వం ఇచ్చుకొని ఇంట్లో గేటు దగ్గర కాపలాగా ఉన్నాడండి. కైలాసాన్ని వదిలి వెళ్ళి బాణాసురుడి యొక్క ద్వారంలో కాపలాగా ఉన్నాడు. సర్వస్వము ఇచ్చుకుంటాడు ఆయన, అన్ని సర్వప్రాణులకు ఇచ్చుకుంటాడు. ఈ విషయం చాలా నిశ్చితమైనటువంటి విషయం. కాబట్టి నువ్వు సర్వప్రయత్నం చేత శంకరుణ్ణి శరణు పొందాలి అని చెప్పి చెప్పారండి. యదిచ్చసి ప్రియం పుత్రం ప్రియ సర్వజనీనకం, నీకు అందరి ప్రజలందరికీ ప్రియమును చేకూర్చే పిల్లవాడు కావాలి అని అంటే మాత్రం ఆ పరమేశ్వరుని నువ్వు శరణ పొందవనేటప్పటికీ ఈ యక్షరాజైనటువంటి ఈ పూర్ణభద్రుడు ఆ భార్య యొక్క కనకకుండల యొక్క మాటలు విని కాశీకి వెళ్ళాడు. కాశీలో నాదీశ్వరుడు అంటే ఓంకారేశ్వరుడు అని ఉన్నాయండి, చాలా గొప్పవాడు. అది ప్రథమ లింగం అంటారు, చాలా గొప్ప లింగం. బ్రహ్మగారు తపస్సు చేస్తుంటే ఆయన చరిత్ర మళ్ళీ 2-3 అధ్యాయాల్లో వస్తుంది, అందువల్ల అప్పుడు చెప్పుకుందాం. ఓంకారేశ్వరుడు, ఆ ఓంకారేశ్వరుని ఈయన పూజించాడు. ఈయన బాగా గీత విద్యలో గానం విద్యలో బాగా ఆరితీరినవాడు. ఆ గీత విద్య చేత అక్కడ ఉండి ఆయన్ని, గీత విద్య చేతనే కదా నారదుడు, తుంబురుడు వీళ్ళంతా కూడా దేవతల అంతఃపురాలలో అందరి యొక్క పరమేశ్వరుడు విష్ణువు బ్రహ్మ అంతఃపురాలలో సంచరించేటువంటి అంత గొప్ప అదృష్టాన్ని పొందారు. గీత విద్య చేత ఆరాధిస్తే ఆయన సంతోషించాడు. కాశీలో ఎప్పుడు కూడానే ఆ నాదేశ్వరుడు అంటే ఆ ఓంకారేశ్వరుని సర్వప్రయత్నంగా సేవించాలి అంటున్నాడు. ఆ సేవించడం వల్ల గీత విద్య చేత సంతుష్టుడయ్యేటప్పటికి ఆయన భార్య అంతర్గర్భవతి అయింది, అతనికి ఒక కుమారుడు కలిగాడు. అతడి పేరు హరికేశుడని పేరు పెట్టారు. భూరిపుత్రాననే క్షణాత్ పూర్ణభద్రస్తాగశ్చ వృష్ట కనకకుండ. ఇద్దరు పూర్ణభద్రుడు కనకకుండలా ఇద్దరు చాలా సంతోషించారు. ఈ పిల్లవాడు కూడా పూర్ణచంద్రుని వంటి ముఖం కలిగి ఉన్నాడు, మన్మధుడులాగా సుందరుడై ఉన్నాడు, ప్రతిరోజు కృష్ణపక్ష శుక్లపక్ష చంద్రుడిలాగా వృద్ధి పొందుతూ ఉన్నాడు. 8 ఏళ్ల వయస్సు వచ్చిందండి, అష్టవర్షీయుడైనాడు. ఈ పిల్లవాడు చిన్నగా అయితే ఒక్కటండి, 8 ఏళ్ల వయస్సు నుంచి ఇంకా శివుడు తప్ప ఇతనికి ఏమీ తెలియదండి, అంత శివుడే. అన్ని ఇంద్రియాలు శివుణ్ణి గురించేనండి, శివుడు మాత్రమే ఇంకా భగవంతుడు అని చెప్పి ఏకాగ్ర చిత్తంతో శివుణ్ణి తలుస్తూ ఉన్నాడు. మట్టితోనే ఇతను ఆ శివలింగం చేసి ధూళితో చక్కటి లేత కోమలమైనటువంటి పచ్చటి తృణము తీసుకొని వచ్చి, తృణం అంటే గడ్డి అండి, లేత గడ్డి పరకలతో కూడా, వినాయకుడికి గడ్డి, స్వామికి అన్నీ పనికొస్తాయి, లేత లేత గడ్డి పరకలతో ఆ శివలింగాన్ని పూజించాడు అతడు ఎంతో భక్తి ప్రకారములతో. మిత్రులందరికీ కూడా దగ్గర పెట్టుకొని శివనామాలు చెబుతూ ఉండేవాడు, వాళ్ళ చేత అనిపిస్తూ ఉండేవాడు. చంద్రశేఖర భూతేశ మృత్యుంజయ మురుడేశ్వర దుర్జటే ఖండపరశో మృడానీశ త్రిలోచన భర్గ శంభో పశుపతే పినాకిన్ ఉగ్ర శంకర శ్రీకంఠ నీలకంఠేశ స్మరారే పార్వతీపతే కపాలిన్ ఫాలనయన శూలపాణి మహేశ్వర. ఈ రకంగా పిల్లలందరి తోటి పిల్లలందరి చేత బాలకులందరి చేత శివనామం బలికిస్తూ నాట్యం చేస్తూ ఉండేవాడు ఈ హరికేశుడు అనేటువంటి యక్షుడు, కనకకుండల పూర్ణభద్రుల కుమారుడైనటువంటి యక్షకుమారుడు. సవయస్కాని ముహు సమాహుయతి లాలయన్, తన వయస్సు వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు. ఆ విష్ణువు తప్ప ఇతరుని గురించిన మాటలు అసలు చెవులతో విననే వినడు, శివాలయాలకు తప్ప ఎక్కడికి వెళ్ళడు, శివుణ్ణి తప్ప ఇంకా ఎవరిని తన కన్నులతో చూడడు. ఆ నాలుక ఎప్పుడు కూడా శివుని యొక్క నామమే ఉచ్చరిస్తూ ఉంటుంది. ఆయన ఆ ముక్కు ఉన్నదే ఆ శివుని యొక్క పాదపద్మము నందలి ఆ పరిమళాన్ని మాత్రమే స్వీకరించాలని కోరుకుంటూ ఉంటుంది. ఆయన యొక్క చేతులు ఎప్పుడు కూడానే ఆ శివలింగము మట్టితో చేయడానికో శివాలయానికి వెళ్ళడానికో ప్రయత్నిస్తూ ఉంటాయి, ఆయన్ని పూజ చేయడానికే ఉపయోగిస్తూ ఉంటాడు చేతులు. మనస్సు కూడానే ఆ శివుని తప్ప ఇంకా ఏది ధ్యానం చేయడం లేదు, ఏది చేసినా త్రాగినా తిన్నా ఏదన్నా అంతా కూడా శివుడికి సమర్పణం చేసి తాగుతూ ఉంటాడు. మంచినీళ్ళు కూడా అలాగే భోజనం చేస్తూ ఉంటాడు, సర్వభక్ష్యములు కూడా ఆయనకు సమర్పించి చేస్తూ ఉంటాడు. అన్ని సర్వావస్థల యందు శివుడు తప్ప అతడు ఇంకేమీ దర్శించడలా. గచ్చన్ గాయన్ స్వపన్ తిష్టన్ శయానో అదన్ పిబన్నపి, నడుస్తూ పాడుతూ నిద్రపోతూ అలాగే కూర్చొని పడుకొని అన్నం తినేటప్పుడు నీరు త్రాగేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ శివుడు తప్ప ఇంకేమి చూడట్లా, సర్వేంద్రియములతో శివుణ్ణే భావన చేస్తూ ఉన్నాడనమాట. తన సర్వ ఇంద్రియములు కూడా శివార్పణం చేసేసాడనమాట, సర్వము శివార్పణం చేసి ఆ రకంగా ఆ పిల్లవాడు నిద్రపోతున్నాట కలవరిస్తూ ఉంటాడు. ఓ పరమేశ్వర ఎక్కడికయ్యా వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి క్షణం త్రేక్ష ప్రతీక్షస్వ ఒక్కసారే మేల్కొంటూ ఉంటాట, కలవరిస్తూ మేల్కొంటూ ఉంటాట. స్పష్టాం చేష్టాం విలోక్యేతి హరికేశశ్చతత్విత, వాళ్ళ నాన్న ఈ పిల్లవాడి పరిస్థితి చూశాడు, 8 ఏళ్ల పిల్లవాడు ఈ రకంగా శివుడు తప్ప ఇంకా ఏమీ లేదు, చదువులు లేవు సంధ్యలు లేవు, పిల్లలందరినీ జరుస్తూ ఉంటాడు ప్రహ్లాదుల్లాగా, అంతా కూడా శివుడు శివధ్యానం తప్ప ఇంకా ఏమి లేదురా ఈ పని ఇది, చిన్నప్పుడు చదువుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, బాగా డబ్బు సంపాదించాలి, బాగా ధర్మకార్యాలు చేయాలి, వార్ధక్యంలో వెళ్ళి తపస్సు చేయాలి, ఈ పని చేయని ఈ పూజలు ఏమిటి నా శివనామాలు ఇదంతా మందలించాడు. పిల్లవాడు వినల, తన మానల, తను చెప్పిన తన విధానాన్ని మానల, గట్టిగా కాస్త మందలించాడు. కొంత కోపం చేసి మనకి ఎన్ని ఎందుకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇన్ని వనాలు ఉన్నాయి, ఇన్ని రత్నాలు ఉన్నాయి, ఇన్ని మణులు ఉన్నాయి, ఇన్ని భోగాలు ఉన్నాయి, ఈ అశ్వములు ఉన్నాయి, గుర్ర ఏనుగులు ఉన్నాయి, ఇవన్నీ ఇంత సంపద ఉన్నది ఎక్షరాట్టు కదా ఆయన, ఏమిటి ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అనుభవించాలా, ఇవన్నీ నీ కొరకే కదా, ఇవన్నీ ఏమిటి చిన్నతనంలోనే ఇదని చెప్పి మందలించేటప్పటికీ ఆ పిల్లవాడే తండ్రికి భయపడిపోయి ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయినాడు. కొంత దూరం వెళ్ళాడండి, ఎక్కడికి వెళ్ళాలి తోసల, పొరపాటు చేశానేమో అమ్మానాన్నని విడిచిపెట్టి వచ్చాను, ఇప్పుడు నాకు ఇంకెవరు గతి అనుకున్నాడు.
ఇలా విలపిస్తూ అనుకు ఆలోచన చేస్తూ ఉండగానండి, పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళ నాన్నగారి ఒళ్ళో కూర్చున్నప్పుట సాధు ఒక ఆయన వచ్చి కొన్ని మాటలు చెప్పాట. ఆ మాటలు గుర్తుకొచ్చినాయి. ఆయన ఏమని చెప్పాడే అంటే, ఆ గుర్తుకొచ్చినాయి వాళ్ళ నాన్నగారి ఒళ్ళో తను కూర్చొని విన్నాడు ఒక సాధువు వచ్చి చెప్పిన మాటలు. ఏషాం క్వాపి గతిర్నాస్తి తేషాం వారాణసి గతి. గతి లేని వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వారాణసి గతియే. అనాథలందరికీ ఏష జరయా పరిభూతాయే ఏ వ్యాధి వికలోకృతా ఏషాం క్వాపి గతిర్నాస్తి తేషాం వారాణసి గతి. వార్ధక్యంతో ఇంట్లో అవమానితులైనటువంటి వాళ్ళకి, రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి, ఇలాంటి గతి లేని వాళ్ళందరికీ వారాణసియే గతి. పదే పదే సమాక్రాంతే ఏ విపద్భిరహర్నిశం ఏషాం క్వాపి గతిర్నాస్తి తేషాం వారాణ. మాటి మాటికి కష్టాలలో మునిగి తేలుతున్నటువంటి వాళ్లకు, అటువంటి గతి లేని వాళ్ళందరికీ వారాణసే గతి. పాపరాశిభిరాక్రాంత ఏ దారిద్ర్య పరాజిత. పాపముల యొక్క సమూహంతో బాధపడుతూ దరిద్రంతో పరాజితులవుతూ ఎవరైతే గతి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వారాణసే గతి. ఇవన్నీ సాధువు వచ్చి చెబుతుంటే వాళ్ళ నాన్నగారి ఒళ్ళో కూర్చొని చిన్నప్పుడు విన్నవాడు ఆ మాటలన్నీ గుర్తుకొస్తున్నది. సంసార భయభీతాయి ఏ బద్ధ కర్మబంధనై, కర్మబంధములతో బంధింపబడి సంసార భీతులై ఎవరైతే ఉంటారో అలాంటి గతి లేని వాళ్ళందరికీ వారాణసే గతి. శృతి స్మృతి విహీనాయే వేదాధ్యయనం చేయలేదు, ధర్మశాస్త్రములు చదువుకోలేదు, శౌచము లేదు, ఆచారం లేదు, సదాచారం లేదు, అలాంటి వాళ్ళకు మరి మంచి గతులు ఎలా వస్తాయి? అలాంటి వాళ్ళందరికీ వారాణసే గతి. ఏ చె యోగ పరిభ్రష్ట, యోగంలో పరిభ్రష్టులైనారు, తపస్సు లేదు, దానం లేదు, ఇలాంటి గతి లేని వాళ్ళందరికీ వారాణసే గతి. మధ్యే బంధుజనే ఏషాం అపమానం పదే పదే. బంధువుల యొక్క మధ్యలో మాటి మాటికి ఎవడైతే అవమానాన్ని పొందుతూ ఉంటాడో తేషాం ఆనందదం చేయకం శంభోర్ ఆనందకాననం. అలాంటి వాడికి శంభు యొక్క ఆనందకాననమైన అవిముక్త క్షేత్రమే ఆనందమును సమకూరుస్తూ ఉంటుంది. ఆనందకాననే ఏషాం రుచిర్వై వసతాం సదాం విశ్వేశ అనుగ్రహీతనాం తేషాం ఆనందయోదయ. ఆనందకాలంలో ఆనందకాననంలో ఎవరైతే నివసించాలనేటువంటి ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకి విశ్వనాథుని యొక్క అనుగ్రహం కలిగి ఇంకా ఆనందం అనేటువంటిది వాళ్లకు కలుగుతూ ఉంటుంది, ఆనంద ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. మన ఈ జన్మలకు కారణమైనవి కర్మములనే విత్తనాలే కదా, కర్మ బీజాలు కూడా అక్కడ కాశీలో విశ్వేశ్వరుడు అనేటువంటి ఆ అగ్ని చేత ఈ కర్మ బీజములన్నీ కూడా వేయింపబడతాయి. ఇంకా వేయింపబడితే మొలకెత్తవు. ఏవైనా వేయిస్తాం అనుకోండి, ఏ శనగలో ఏ పెసలో ఏవైనా సరే, మీరు వేయించిన తర్వాత భర్జంతే అంటే వేయించడం, వేయిస్తే అవి మళ్ళీ మొలకెత్తవు అన్నమాట. అంటే విశ్వేశ్వరుడు అనే అగ్ని అంటే విశ్వేశ్వరుడి చేత ఉపదేశింపబడే తారక మంత్రోపదేశం వల్ల లభించిన ఆత్మానాత్మ వివేకపూర్వక జ్ఞానాగ్ని చేత అని అర్థం తీసుకోవాలి అక్కడ. దానివల్ల ఆ రకంగా కర్మబీజములన్నీ నశిస్తాయి. అందువల్లనే గతి లేని వాళ్ళందరికీ పరాగతి ఏదయ్యా అంటే అది మహాశ్మశానము అని ఈ రకంగా ఆలోచించాడు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారి ఒళ్ళో కూర్చొని విన్నటువంటి మాటలు గుర్తుకొచ్చినటువంటి వాడే ఈ పూర్ణభద్రుని కుమారుడు, రత్నభద్రుని యొక్క మనుమడు అయినటువంటి హరికేశుడండి. ఎత్ర అవిముక్తే జంతువునాం త్యజితాం పార్థివీంతనం. ఈ పార్థివీంతని పాంచభౌతికమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టే అవిముక్త క్షేత్రంలో పునర్నో తను సంబంధ తను ద్వేషి ప్రసాదత. ఆయన అనుగ్రహం వల్ల మళ్ళీ శరీరం అనేదే లేకుండా పోతుంది. ఆయనట తను ద్వేషిట అంటే తను అంటే ఏంటి, శరీరం, శరీరమును ద్వేషించేవాట, అందువల్ల శరీరం లేకుండా చేస్తాడనమాట ఆయన. తనుద్వేషి అంటే మనకు శరీరం లేకుండా చేస్తాడు, కైవల్యమునిచ్చి అని అర్థం అనమాట. ఆ తనువులకు శత్రు అయినటువంటి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఆ రకంగా ఆనందవన మాసాద్య సతపశ్శరణం గత అధ కాలాంతరే శంభు. అందువనే ఆనందకారణానికి వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభించాడండి. కాశీకి వెళ్ళి ఎవరో ఈ హరికేశుడు అనే యక్షకుమారుడు పార్వతీదేవితో పాటు ఆనందవనంలో హాయిగా విహరిస్తూ ఉన్నాడు ఒకరోజు ఆనందంతో మహానుభావుడైనటువంటి ఆ జగన్నాథుడైనటువంటి విశ్వనాథుడు. అప్పుడు పూర్వం చాలా తోటలు ఉండేవి, అనేక ఉద్యానవనాలు ఉండేవి, అనేక చెట్లతో, అందుకే ఆనంద కాననం ఆనందవనం అనే పేరుతో పిలువబడింది. ఇప్పుడంటే ఈ రకంగా ఉంది, కానీ పూర్వపు కల్పాలలో ఈ ఇళ్ళు కాదు, రోడ్లు అవన్నీ మణిమయమైనటువంటి రోడ్లు, మణిమయమైనటువంటి భవనాలు. కాశీ అంటే అంత దివ్యంగా ఉండేది పూర్వపు కల్పాలలో.
అందువల్ల అనేక రకాల చెట్లు పక్షులు అక్కడ ఉన్నటువంటి విలాసాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఓ పాతి 30 శ్లోకాలలో ఆనంద కారణాన్ని వర్ణించారు. ఇక్కడ అన్ని రకాల శోభలు, ఏ ఏ చెట్లు ఉన్నాయి, ఏ ఏ పక్షులు ఉన్నాయి, ఏ నదులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, అక్కడ ఏమిటి అంతా కూడా ఆనందంతో ఎలా ఉన్నది, ఋషులు తపస్సు చేయటాలు అవి ఇవి అన్నీ వర్ణించాడు. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇవన్నీ చూపిస్తున్నాడు, ఆనందకాలంలో ఉన్నటువంటి విషయాలన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఇగో చూడు, ఇక్కడ చూడు, చూడు ఆ చెట్లు ఎలా ఉన్నాయో చూడు, ఆ పక్షులు ఎలా కలకెలా, ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. అప్పుడు తరు చూపించిన తర్వాత ఇత్తం ఆక్రీడం దేవ్యై దేవో అభిషద్వనం, ఈ రకంగా వినిపిస్తూ పార్వతీదేవికి ఆయన ఆనందవనంలో ప్రవేశించాడు. అంటున్నాడు దేవదేవుడు, యథా ప్రియతమాదేవి మమత్వం సర్వసుందరి, నువ్వు నాకంటే చాలా ఇష్టం, అందరికంటే సౌందర్య రాశివి నువ్వంటే నాకు చాలా అధికమైన ఇష్టమయ్యా, తదా ప్రియతరం చేయితత్మే సదా ఆనందకాన, నువ్వంటే ఎంత ఇష్టమో ఈ ఆనందకాననమన్నా అంతే ఇష్టము అన్నాడు. అత్ర ఆనందవనే దేవి మృతానాం మదనుగ్రహాత్ వపుసు వపుస్త అమృతతాం ప్రాప్తం అపునర్భవినస్తుతే, ఈ ఆనందకాలంలో మరణించినటువంటి వాళ్ళ యొక్క శరీరము లేకుండా పోతుంది, దేహ శరీర విహీనులైపోతారు, వాళ్ళు అమృతత్వాన్ని పొందుతుంటారు, మళ్ళీ పునర్భవిన తిరిగి జన్మ పొందేటువంటి సంసారులు కారు వాళ్ళు. భవినో ఏ విపద్యంతే వారాణస్యాం మమాజ్ఞయ తేషాం బీజాని దగ్ధాని శ్మశాన జలదగ్నినా, ఎవరైతే ఈ సంసారులకు ఇక్కడ వారాణసిలో మరణిస్తారో వాళ్ళ యొక్క బీజములన్నీ కూడా ఈ శ్మశాన జలదగ్నినా, ఇది మహా శ్మశానం కదా, శ్మశానం అంటే కాశీ, అంటే కాశీ అనేటువంటి అగ్ని చేత, ఇందాక చెప్పుకున్నట్లుగానే చెప్పాలి, ఇక్కడ విశ్వేశ్వరుడు అన్నట్లుగానే ఆ కాశీలో ఉపదేశించేటువంటి బ్రహ్మజ్ఞాన రూపమైనటువంటి తారక మంత్రోపదేశం చేత, తజ్ఞానం చేత అక్కడ బీజములన్నీ కూడా కర్మబీజములన్నీ నశిస్తాయనే అర్థం చెప్పుకోవాలి. మహాశ్మశానంలో ఎవడు దీర్ఘనం నిద్ర పొందుతారో అంటే మరణిస్తారో, నా పునర్గర్భశయనేతే స్వపంతి కదాచన, మళ్ళీ గర్భంలో శయనించరు, బ్రహ్మజ్ఞానేన ముచ్యంతే నాణ్యత జంతవక్వచిదు, అయితే బ్రహ్మజ్ఞానం లేకుండా ముక్తి అనేది ఏ ప్రాణికి లేదు, కానీ బ్రహ్మజ్ఞానమయే క్షేత్రే ప్రయాగేవా తనుత్యజ, ఈ కాశీ బ్రహ్మజ్ఞాన స్వరూపమే, ప్రయాగ కూడా చాలా గొప్ప క్షేత్రమే, అక్కడైనా బ్రహ్మజ్ఞానం లేకుండా మాత్రం ముక్తి రావడానికి అవకాశం లేదు, ఇక్కడ నేను ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాను. ఏ క్షేత్రమైన కాశీ సాక్షాత్తు బ్రహ్మజ్ఞానమే, ప్రయాగ తీర్థరాట్టే గొప్పదే, అయినప్పటికీ జ్ఞానము లేకపోతే మోక్షం రాదు, ఆ జ్ఞానాన్ని ఇక్కడ నేను మరణ సమయంలో ఉపదేశిస్తాను కాబట్టి తజ్ఞాన జనితమైనటువంటి ఆ తారక మంత్రోపదేశ జనిత జ్ఞాన ప్రభావం చేత వాళ్ళందరూ కూడా ముక్తిని పొందుతూ ఉంటారు అన్నాడు. దిశామి తారకం ప్రాంతే ముచ్యతే ఏతు తక్షణాత్ మళ్ళీ ఆలస్యం ఉండదు, వెంటనే గృణీయు పాపకర్మాణి కాశీమృత వినిందికా సుకృతాని స్తుతికృతో ముచ్యంతే తేత్ర జంతవ, కాశీలో మరణించేవాళ్ళని గురించి ఎవరైనా నిందించారా, పాపములు మూట కట్టుకుంటారు వాళ్ళు కాశీవాసులను, ఆ కాశీలో మరణించేవాళ్ళని నిందించినట్లయితే కాశీని స్తోత్రం చేశారా, పుణ్యరాశిని మూట కట్టుకుంటారయ్యా వాళ్ళు, ఆ పాపముల నుండి విముక్తులవు వాళ్ళందరూ ముక్తిని పొందుతారు. బ్రహ్మజ్ఞానం కుతో దేవి, ఓ దేవి కలియుగంలో ఉండే వాళ్ళకు బ్రహ్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కలి యొక్క ప్రభావం చేత వీళ్ళంతా కూడా కొట్టబడిన మన ఆత్మగలవారు, అసలే చంచలమైనటువంటి స్వభావమే, చంచలమైంది స్థిరమైన మనస్సు ఎక్కడుంది వీళ్ళకి, అందువల్ల ఆ బ్రహ్మజ్ఞానాన్ని నేనిస్తూ ఉంటాను, కలియుగంలో ఇది సాధ్యం కాదు కాబట్టి. స్వభా యోగినో యోగ విభ్రష్ట పతంతి ఐశ్వర్యమోహిత, యోగులు కూడా కొన్ని శక్తులు వచ్చేటప్పటికీ ఆ శక్తులు చూపించడానికి సిద్ధమయ్యి యోగ భ్రష్టులవుతూ ఉంటారు, ఐశ్వర్యమోహితులై కాశ్యాం పతిత్వా అన పునఃపతంచి విమహాలయే, ఈ మహాలయంలో ఈ కాశీలో ఇక్కడ మరణించిన పతితు పడినటువంటి వాడు పతినప్పటికీ వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పతితులు గారయ్యా, బ్రహ్మజ్ఞానం నవిందంతి, ఒక్క జన్మలో ఒక్క యోగంలో ఒక్క జన్మలో యోగం వల్ల ఎవడు కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందలేడు, బ్రహ్మజ్ఞానం లేకపోతే మోక్షం లేదు, జన్మేన ఏకేన ముచ్యంతే కాశ్యాం అంతకృతో జన,
కాశీలో మరణించిన వాళ్ళు ఒకే ఒక జన్మతో ముక్తిని పొందుతారు అని చెప్పి చెబుతున్నాడు. ఇది ఇంకా యోగం వల్ల, తపస్సు వల్ల, దేని వల్ల లభించదు, బ్రహ్మజ్ఞానం వల్లనే లభిస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం మామూలుగా ఈ కలియుగంలో ప్రాప్తించదు. కాశీలో మరణించడం వల్ల ఆయన తారక మంత్ర ఉపదేశం చేత, తజ్ఞాన ప్రభావం చేత మూర్తి చెందుతారు. అది ఒకే ఒక జన్మలో ఇక్కడ మూర్తి చెందుతారు. యథేహ ముచ్యతే జంతుర్గిరిజే మదనుగ్రహాత్, నా అనుగ్రహం వల్ల ఇక్కడ ముక్తి చెందినట్లుగా ఈ మహాక్షేత్రంలో ఇంకా ఎక్కడా కూడా కుత్ర కుత్రచిత్, ఏ ప్రదేశంలో కూడా ఇలా జరగదు పోమనవను. అన్యత్ర కుత్రచిత్ బహుజన్మ సమభ్యాసాది యోగి ముచ్చే, ఎన్నో జన్మ జన్మలు ఇప్పుడు కొంత అభ్యాసం చేస్తాడు ఈ వాసనాబలంతో, తర్వాత జన్మలో అభ్యాసం, ఇట్లా జన్మ జన్మల యొక్క అభ్యాస విశేషం చేత యోగి ముక్తి పొందుతాడో పొందడో ఇంకా సందేహమే. మృతమాత్రో విముచ్చేత కాశ్యామి ఏకేన జన్మన, ఒకే ఒక మీకు అర్థమవుతూనే ఉన్నది, ఏకేన జన్మన, ఒకే జన్మ చేత కాశీలో మరణించిన వాడు ముక్తిని పొంది. నా సిద్ధ్యతి కలవు యోగో, కలియుగంలో యోగం సిద్ధించదు. నా సిద్ధ్యతి కలవు తప, కలియుగంలో తపస్సు సిద్ధించదు. న్యాయార్జిత ధనోత్సర్గ సద్య, ఒక్కటే కాశీ కలియుగంలో సిద్ధించేది ఏమిటయ్యా, డబ్బు బాగా న్యాయంగా సంపాదించి దానం చేస్తే అదొక్కటి దానము సిద్ధిస్తుంది. కలియుగంలో దానమే అన్నిటికంటే గొప్పది. ఆ దానాలు బాగా చేస్తే, ఆ దానములు చేయటం వల్ల కాశీ ప్రాప్తి కలుగుతుంది, విశ్వేశ్వరుడు అనుగ్రహిస్తాడు, ప్రాప్తి కలుగుతుంది. అదే చెబుతున్నాడు, నవ్రతం నతపో నేజ్య నజపోన సురార్చనం దానమేవ కలవు ముఖ్యై కాశీ దానైరవాప్యతే. కాశీ ఎలా వెళ్ళాలి, ఎలా పొందాలి అని అనుకుంటున్నారేమో చెబుతున్నాడండి. వ్రతం, వ్రతాలు లాభం లేదు, తపస్సు లాభం లేదు, పూజల లాభం లేదు, జపములు లాభం లేదు, యజ్ఞం లాభం లేదు, దేవతార్చనలు లాభంలా, దానమేవ కలవు ముక్తే. కలియుగంలో ముక్తి చెందాలంటే ఒక్క దానమే. కాశీ దానై అవాప్యతే, కాశీ దానముల చేత పొందబడుతుంది. బాగా దానములు చేస్తే వాళ్ళు పొందుతూ ఉంటారు. కలవు విశ్వేశ్వరో దేవ కలవు వారాణసీపురి, కలియుగంలో విశ్వేశ్వరుడే దేవుడు, కలియుగంలో వారాణసి పట్టణమే ముక్తి పట్టణాల్లో ముక్తి పట్టణం. కలవు భాగీరథి గంగా, గంగ అంటే భాగీరథే. కలవు దానం విశిష్యతే, కలియుగంలో దానం, ఈ నాలుగే కలియుగంలో ముక్తిని అనుగ్రహించే. గంగా గంగోత్తరవహ కాశ్యాం లింగం విశ్వేశ్వరం మమ, ఉత్తరవాహిని అయినటువంటి గంగా కాశీలో ఉన్నది, విశ్వేశ్వరలింగం నా యొక్క విశ్వేశ్వరలింగం ఉన్నది, ఈ రెండు కూడా విముక్తినిచ్చే, విముక్తినిస్తే దేనివల్ల, పుంసాం ప్రాప్యే దాన బలాత్. కలవు వాళ్ళు దానములు చేసి కాశీకి ప్రాప్తిస్తే ఆ దాన బలం వల్ల కాశీకి ప్రవేశించిన వారికి ఈ నేను గంగా ఇద్దరు ముక్తిని ఇస్తూ ఉంటాం, అనుగ్రహిస్తాం. పుణ్యవాన్ ఇతరో వాపి మమ క్షేత్రస్య సేవ, వాడు పుణ్యవంతుడు కానీ ఇతరుడంటే పాపి కానీ నా క్షేత్రమును సేవించడం వల్ల ముక్తోభవతి దేవేశి నాత్ర కార్య విచారణ. ఈ విషయంలో ఏమాత్రం విచారణ వద్దు. అవిముక్తస్య మహాత్మ్యం మహాత్మ్యాత్ పుణ్యపాపేన కర్మణ దేవి ప్రభవత పుంసామపి జన్మ శతార్జితే. మనుష్యులు శతజన్మల వందలాది జన్మలలో చేసిన పుణ్యము పాపములన్నీ కూడా అవిముక్త క్షేత్రం యొక్క మహాత్మ్యం ద్వారా అవన్నీ కూడా వాటి ప్రభావం చూపలేవు. మనం అవిముక్తాన్ని సేవిస్తే పాపము పుణ్యము ఈ రెండు కూడా వాటిని ప్రభావాన్ని చూపడంలో అసమర్థం అవుతాయి. అంటే పాపము పుణ్యము రెండూ ఉన్నా రెండూ కూడా జన్మకు కారణమే చెప్పుకున్నాం. పుణ్యమేమో బంగారు సంఖ్యలు, పాపమేమో ఇనుప సంఖ్యలు అని చెప్పుకున్నాం కదా. అవేమో స్వర్గాది సుఖాలు, ఉత్తమ జన్మలు వస్తాయి, ఇవేమో నరకాలు వస్తాయి. రెండూ సంఖ్యలే జన్మలకు కారణమే. ఈ రెండూ కూడానే వాటి ప్రభావాన్ని చూపలేవు. అంటే కర్మలు నశిస్తాయి అన్నమాట. కర్మఫలం అనేటువంటిది ఉండదు. కర్మఫలం ఉంటేగా మళ్ళీ జన్మ కర్మలే కదా కారణం. అది చెబుతున్నాడు. జీవ విధాయ అవిముక్తం నమోక్తవ్యం. ఇక్కడ తవ్యత్ ప్రత్యయమేసి చెబుతున్నాడు. తవ్యం అంటే షుడ్ అండ్ మస్ట్ అని అర్థం. తప్పనిసరిగా మీరు కాశీని విడిచిపెట్టవాకండి అని సంస్కృతంలో తవ్యత్ ప్రత్యయానికి అదన్నమాట. గట్టిగా చెబుతున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కాశీని విడిచిపెట్టవాలి. అవిముక్తం అంటేనే ఏమని చెప్పుకున్నాం, పార్వతి పరమేశ్వరులు విడువబడింది, మన చేత విడువబడడానికి విడవకుండా ఉండవలసినది. అవిముక్తం అనే ఒక లింగము కాశీలో ఉన్నది విశ్వనాథుడి ప్రక్కన, అందువల్ల అవిముక్త క్షేత్రం దానికి ఆ పేరు అందువల్ల వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పేరే అవిముక్తం, పేరే కాశీ, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం. మరి అటువంటి కాశీని మనం విడిచిపెట్టకుండా ఉండాలి. మోక్షం కోరి ముముక్షువులైన వాళ్ళు అన్నాడు. అన్యమానేన బహుధా, ఎన్నో కష్టాలు విఘ్నాలు కలుగుతుంటాయి, ఎన్ని విఘ్నాలు వచ్చినా కాశీని మాత్రం విడిచిపెట్టు. విధాయ క్షేత్ర సన్యాసం ఏ వసంతీహ మానవా
క్షేత్ర సన్యాసం అంటే చాలా కొద్దిమందే ఉన్నారండి. సన్యాసం అంటే ఇంకా ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఆ క్షేత్రం పంచక్రోశి పరిధిలోనే ఉండాలి, ఇంకా దాటి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు, దాన్ని క్షేత్ర సన్యాసులు అంటారు. ఆ రకంగా ఎవరైతే ఉంటాడో వాడు బ్రతి జీవించి ఉండగానే జీవన్ముక్తులు అవుతూ ఉంటారు. వాళ్ళకి విఘ్నములు నేను హరిస్తూ ఉంటాను అంటున్నాడు. నా యోగినాం హృదయాకాశే, నేను యోగుల యొక్క హృదయంలో ఉండను, నా దివ్యమైనటువంటి కైలాసంలో నేను ఉండను. తథా నాకు అంటే ఉండనంటే నాకు అంత ఆసక్తి లేదు ఉండటానికి. తథా వాసరతిర్మేస్తి యథా కాశ్యాం రతి, నాకు కాశీ ఎందు ఉండటానికి ఎంత ఆసక్తో రతో భక్తో అవన్నీ కూడా నాకు కైలాసం మీద అంత ఆసక్తి లేదు, యోగుల హృదయంలో ఉండాలని కూడా నేను అనుకోను అని. కాశీవాసి జనో జనో దేవి మమ గర్భే వసేచ్చద, కాశీవాసి జనులందరూ నా గర్భంలో ఉండేటట్లే, అందుకే అక్కడ 9 నెలలు ఉంటే గర్భవాసం అని. ఆయన గర్భంలో ఉన్నట్లే మరి కాశీ జనులు ఉన్నవాళ్ళంతా ఆయన గర్భమే అంటున్నాడు, అందువల్ల అది గర్భవాసం అవుతుంది. మరొక అర్థం, గర్భంలో శిశు వీళ్ళు 9 నెలలు 10 నెలలు ఉంటున్నారు కాబట్టి ఆ 10 నెలలు కాశీవాసిలో ఉంటే మళ్ళీ తిరిగి గర్భవాసం ఉండదని అది అర్థం చెబుతున్నారు. అసలు కాశీయే పరమేశ్వరుడు యొక్క గర్భం, ఇక్కడ ఉంటే నా గర్భంలో ఉన్నట్లేను, నాలో లీనమైనట్లేను. అతస్థం మోచయామ్యంతే ప్రతిజ్ఞేయం యతో మమ, నాకు ఒక ప్రతిజ్ఞ ఉంది, నా గర్భంలో ఉండేవాళ్లే కాబట్టి నా గర్భంలో ఉన్నటువంటి నా గర్భవాసులను నేను విముక్తి కలిగిస్తాను ఈ జనన మరణ రూప సంసార సాగరము నుండి, ఇది నా యొక్క ప్రతిజ్ఞ అని చెప్పి చెబుతున్నాడు. తామసీం ప్రకృతిం ప్రాప్య కాలో భూత్వాచరాచరం, నేను ఆయన రుద్రుడు యొక్క గుణం తమో గుణం, విష్ణుమూర్తిది సత్వగుణం, బ్రహ్మ రజోగుణం. రజోగుణం ఉంటే కానీ సృష్టి చేయడానికి వీల్లేదు, మూడు ఉన్నా అందరి దగ్గర మూడు ఉంటాయి, ఎక్కువ ఉండాల్సి వస్తుంది లయం చేయాలంటే తమో గుణం ఎక్కువగా ఉండాలి. నేను ఆ తామసికమైనటువంటి ప్రకృతిని ధరించి కాలున్నై చరాచర జగత్తునంతటినీ నశింపజేస్తా, కానీ గ్రసామి లీలయాదేవి కాశీం రక్షామి యత్నత, కాశీని మాత్రం నేను ప్రళయంలో కూడా నశింపజేయను, రక్షిస్తూ ఉంటాను. ప్రేమపాత్రద్వయం దేవి నితరాం నేతరం మమ, నాకు రెండు నాకు బాగా ఇష్టమైనటువంటి ఓ దేవి చెబుతున్నాను విను, ఇంకో నాకు ఇతరమైన ఏవి కూడా ఇష్టం లేదు, నీవంటే నాకు చాలా ఇష్టం. నువ్వెందువల్లంటే నువ్వు చాలా గొప్ప తపస్సు చేసావు నన్ను గురించి. బాబు పార్వతీదేవి చాలా గొప్ప తపస్సు చేసింది, శివుడు కావాలి, సతీదేవిగా ఉన్నప్పుడు తపస్సు చేసింది ఆమె, పరమేశ్వరుడు కావాలి దక్షుడు కుమార్తెగా పుట్టినప్పుడు, అలాగే పార్వతికి హిమవంతుని కుమార్తెగా పుట్టినప్పుడు తపస్సు చేసి, నీ తపస్సు నువ్వు చేసావు అంత గొప్ప తపస్సు, అందువల్ల నువ్వంటే నాకు చాలా ప్రియం. కాశీ వానానంద భూమిక, ఆనంద భూమిక అయినటువంటి కాశీ అంటే ఈ రెండే నాకు బాగా ప్రీతికరమైనవి అన్నాడు. వినాకాశీం నమే స్థానం, వినాకాశీం నమే రతి, వినాకాశీం న నిర్వాణం, సత్యం 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 వదామ్యహం. కాశీ లేక కాశీ తప్ప నాకు మరొక స్థానం లేదు, కాశీ ఎందు తప్ప నాకు ఆసక్తి ఇంకెక్కడా లేదు, కాశీ లేకుండా మోక్షం లేదు, కాశీ ఈ విషయం నేను చెప్పేది సత్యం 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 అని. బ్రహ్మాండ గోళకే యద్వన్ముక్తి కాశ్యాం వ్యవస్థిత, కాశీలో ఏ విధంగానైతే ముక్తి సులభంగా మరణ సమయంలో తారకమంత్రోపదేశపూర్వక జ్ఞాన ప్రాప్తి చేత మరణము అదే ముక్తి ప్రతిష్ఠితమైందో అష్టాంగ యోగము ద్వారా కూడా అంత ఆ విధమైన ముక్తి ఇంత తేలిగ్గా రాదు, ఒక కాశీలో మాత్రమే హేలగా లీలగా వస్తుంది అని ఈ రకంగా చెబుతున్నాడు. వెళ్తూ వెళ్తూ ఆ అనంలో తిరుగుతూ ఉండగా హరికేశ్వరుని హరికేశుణ్ణి చూడనే చూచాడండి, హరికేశుణ్ణి చూచాడు, ఆ యక్షకుమారుని తపస్సు చేస్తున్న వాడిని చూచాడు, బాగా శుష్కించి ఉన్నాడు, ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి, రక్తం లేదు, మాంసం లేదు, నిశ్చలమైన ఆకారంలో ఉన్నాడు, చుట్టూ పుట్టలు పెరిగినాయి, పురుగులు ఉన్నాయి, చెప్పడానికి వీల్లేదండి అంత, అసలు మాంసమే లేదు, ఎముకలు తప్ప ఏమీ మిగలలేదు, నిశ్చలంగా స్ఫటికపు రాయిలాగా ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు, తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నాడు, శంఖంలాగా అట్లా సత్వగుణంతో ఉంటూ ఉన్నాడు, ఏదో ఆయుర్దాయం మిగిలింది కాబట్టి బతికాడు, లేకపోతే ఆ పరిస్థితుల్లో జీవించడానికి వీళ్ళ ఆయుశేషం ఉంది, భగవంతుడు ఆయుర్దాయం ఉన్నది అందుకని బతికున్నాడు, అంతగా క్షీణించి తపస్సు చేస్తున్నాడు ఆ పిల్లవాడనమాట. నిశ్వాస ఉచ్ఛ్వాసను బట్టి ఓ బతికున్నాడని అనుకుంటున్నారు, లేకపోతే అసలు బతికున్నట్టు కూడా ఎవడు తెలియట్లా, ఆ రూపం చూస్తే అలా ఉన్నాడనమాట. ఆ రెప్పపాటు వేయటం వల్ల ఏదో అలా అది కూడా సరిగా వేయలేకుండా ఉన్నాడు, అట్లా ఉన్నాడనమాట. ఆ రకంగా తపస్సు చేస్తూ చాలా ఉన్నాడండి. నితాంత భీషణ ఆశ్చేహి పంచ, అక్కడ రకరకాల మృగాలు తిరుగుతూ ఉంటే సింహాలు వచ్చి అతన్ని రక్షిస్తూ ఉన్నాయి, ఈ రకంగా గొప్ప తపస్సు చేస్తూ ఉన్నాడు. చాలా ఉగ్రమైన తపస్సు ఆ పిల్లవాడు హరికేశుడు. పార్వతీదేవి చూచింది, ఏమండి, వరేణ చందయే శ్యామం నిజభక్తం తపస్వినం, మీ భక్తుడండి, చాలా కష్టపడి తపస్సు చేస్తున్నాడు, ఆయుర్దాయం ఉండి జీవించి ఉన్నాడండి, కృషించి ఉన్నాడు, ఇతని వరం ఇచ్చి అనుగ్రహించండి అని ఆ జగన్మాత ఆ విశ్వనాథుడిని ప్రార్థించింది. ఆ మాట త్వదేక చిత్తం, పాపం మీ అందే మనస్సు ఉంచాడండి, జీవితం అంతా మీకే అధీనం చేశాడండి, మీ కర్మల ఎందే మనస్సు ఉన్నాడండి, మిమ్మల్ని ఆశ్రయించుకున్నాడండి, తీవ్రమైన తపస్సులు చేస్తున్నాడు, శరీరం అంతా మిక్కిలి శుష్కించిపోయింది. కురుష్వ యక్షరైరనుగ్రహం, ఈ యక్షుణ్ణి వరములతో అనుగ్రహించండి ప్రభువు అని ప్రార్థించింది. దేవో వృషేంద్రాదవరుక్ష దేవ్య శైలాదినా దత్త కరావలంబ. ఆ వృషభ నంది వృషభరాజన్ నుండి దిగాడు, పార్వతీదేవితో పాటు దిగాడు. ఈయనేమో నందీశ్వరుడు చేతిని ఇచ్చాడు, నందీశ్వరుడు చేయి పట్టుకొని చిన్నగా దిగాడండి. సమాధి సంకోచిత నేత్రపత్రం పస్వరిశహస్తేన దయార్ద్రచేత, కరుణార్ద్రచిత్తుడై ఆ సమాధిలో తెలియకుండా అలా ఉన్నటువంటి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి చేతితో స్పృశించాడు అతని యొక్క శరీరాన్ని. తతస్స యక్షో వినిమీల్యచక్షుషి త్ర్యక్షం పురో విక్ష సమక్షమాత్మన, కనిపించనే కనిపించాడు ఆ పరమేశ్వరుని. చూచాడు ఆ ముక్కంటిని చూచాడు ఆ పిల్లవాడు, కన్నులు తెరిచి అన్నమాట ఆ ప్రాణం వచ్చిందనమాట. జయేశ శంభో గిరిజేశ శంకర త్రిశూల పాణే శశిఖండ శేఖర స్పర్శాత్ కృపాళో తవ పాణి పంకజం ప్రాప్య అమృతీభూత తనూలతో భవం. ఓ ఈశ్వరా, ఓ శంభో, ఓ పార్వతీపతి, లోకమునకు శుభమును చేయి. ఓ శంకర, ఓ త్రిశూలధారి, ఓ చంద్ర అర్ధచంద్రుణ్ణి ధరించిన శిరస్సును భూషణంగా ధరించిన వాడా, ఓ మహానుభావ, ఓ కరుణామూర్తి, కృపాళో, నీ స్పర్శ వల్ల, నీ పాణి పద్మము నాకు స్పృశించడం వల్ల నాకు నా శరీరం అమృతీభూతమైంది. ఇక చెప్పడానికి వీళ్ళ ఆనందం ఎంత హాయిగా ఉందో, అమృతం సిద్ధించినట్లు, ఇంకా అంటే మరణము లేని స్థితిలో పొందిన అంత ఆనందం అన్నమాట. దాదాపు మోక్షస్వరూపాన్ని పొందేశాడు, అమృతీభూతం అయింది నా శరీరం అని చెప్పి ప్రార్థించాడు. అంతే, అంతకంటే ఇలా ఒక్క మాటలో ఒక వాక్యం శ్లోకంలో ప్రార్థించాడు. ఆ మాట విని మహేశ్వరుడు చాలటండి, ద్రాక్షాపాకంలాగా మధురంగా ఉందిట దండపాణి మాటలు, ఆ హరికేశుని యొక్క మాటలు, ఆ శివుడికి, ఆ ధీరుడైన భక్తుడైనటువంటి ఆమె. దదౌ వరాణం నికరం తదామున, ఇంకా వరములు వారసగా ఇస్తున్నాడండి దయాసముద్రుడు. ఒక్క వరం ఇచ్చిపోడు, అడిగిన వరాలు ఆయనంతటా ఆయన ఉదండి వరాలు ఇచ్చేస్తున్నాడు. క్షేత్రస్య యక్షాస్య మమ ప్రియస్య భో భవాధునా దండపాణే. దండధరో వరన్ వరన్ను మమా, ఏమయ్యా ఈ క్షేత్రానికి, ఓ హరికేశుడు, ఆయన పేరు హరికేశుడు, పూర్ణభద్రుని యొక్క కుమారుడు, నాకు ప్రియమైన ఈ క్షేత్రానికి నేను ఇచ్చే వరం వల్ల నువ్వు దండనాయకుడివిగా, అంటే చేతిలో దండం ఉంటుందండి, నువ్వు దండధరుడవిగా అని చెప్పి అన్నాడు. ఈరోజు మొదలుకొని నువ్వు ఈ కాశీలోనే దండమును ధరించి స్థిరంగా నువ్వు ఇక్కడే ఉండవయ్యా అన్నాడు. ఎందుకయ్యా ఈ దండం ధరించడం అంటే, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించు, ఇక్కడ దండించు, అంటే దురాత్ములకు నువ్వు దండకుడుగా ఉండు, ఇక్కడ పుణ్యం చేస్తారే వాళ్ళని మాత్రం నీ దండంతోనే దుర్మార్గుల బారి నుండి రక్షించు, అందుకు దండము ధరించి నువ్వు ఎప్పుడు ఉండు, పుణ్యాత్ములనేమో ఈ దండముతో దుర్మార్గుల బారి నుండి నువ్వు రక్షించు, చక్కగా వాళ్ళని పరిపాలన రక్షిస్తూ ఉండు, దుర్మార్గులనేమో శిక్షించు, ఈ దండధారివై నువ్వు కాశీలో ఈ రకంగా దుర్జన శిక్షణ సజ్జన రక్షణ చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్పాడనమాట. అందువల్ల నువ్వు దండపాణివి అవుతావు ఈరోజు నుంచి, దండధరుడు అవుతావు అన్నాడు. తం దండపాణిర్భవ నామతోధునా సర్వాన్ గణాన్ శాధి మమాజ్ఞయోత్కటన్, నువ్వు దండపాణివిగా ఇక్కడి నుంచి నేటి నుండి దండపాణి అనే పేరుతో ఇక్కడ ఉన్న గణముల నా గణములన్నిటినీ నువ్వే కాశీలో ఉన్న గణములన్నిటినీ నా ఆజ్ఞ ప్రకారం శాసించు. అనేక గణాలు ఉన్నాయి కాశీలో, ప్రమద గణాలు, అవన్నీ వాటన్నిటిని నువ్వే ఇక్కడ శాసించు. నీ ఆయనకు ఇద్దరు అనుచరులను అప్పచెప్పాడు. వాళ్ళు ఎవరయ్యా అంటే సంభ్రముడు, ఉద్భ్రముడు అని ఇద్దరు. వాళ్ళు కూడా దండపాణిలాగా వాళ్ళ పేర్లు అన్నమాట. ఒక ఆయన సంభ్రముడు, ఉద్భ్రముడు. ఇప్పుడు మనమే రుండి గణపతి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాం, అక్కడ కాస్త పోలీసులు అడ్డగిస్తారు మనల్ని, అట్లా వెళ్తూ ఉంటే ఎప్పుడైతే ఢుండి గణపతి దగ్గరికి అక్కడికి వెళ్ళామో ఆ యువతలేనే ఎడం చేతి వైపు వెళ్ళాలి. వెళ్ళి ఒక 100 గజాలు వెళ్తే ఒక మందిరం ఉంటుంది, ఎప్పుడు తలుపేసి ఉంటుంది, దండపాణి, పంచక్రోశి దండపాణి. దండపాణి మధ్యలో విభూతి పెట్టుకొని చక్కగా ఉంటాడు ఆ యక్షుడు. అసలు పేరు హరికేశుడు, తపస్సు చేసి పరమేశ్వరుడు ఇచ్చిన పేరు దండపాణి ఉంటాడు. ఆ పక్కన ఇద్దరు ఉంటారు, వాళ్ళు కూడా విభూతి రేఖలు ధరించి ఉంటారు. వాళ్ళు ఎవరయ్యా, ఒక ఆయన పేరేమో సంభ్రముడు, ఇంకొక ఆయన పేరు ఉద్భ్రముడు. దండపాణి అక్కడ ఉన్నాడు, కాశీలో అక్కడ ఉన్నాడనమాట. మీ నీకు ఇద్దరు అనుచరులు ఉంటూ ఉంటారయ్యా, వాళ్ళ పేరు ఒకటి పేరు సంభ్రముడు, ఇంకొకడు ఉద్భ్రముడు అని ఉంటూ ఉంటారు. నువ్వు ఇంకా ఏం చేస్తూ ఉంటావో తెలుసా, కాశీవాసిలో ఉన్నట్టు, కాశీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మరణ సమయంలో అలంకారం నువ్వే చేస్తావు. అంత్యభూష అంత్యకాలంలో నువ్వు అలంకరిస్తావు. ఏ రకంగా అలంకరిస్తావు, నీలకంఠులుగా, నల్లగా కంఠం ఉంటుంది శివుళ్లాగా అన్నమాట. మెళ్ళో సర్పములు ఆహారంగా ఉంటాయి, అదే చేతులకు కంకణాలుగా ఉంటాయి. మూడవ కన్ను ఇక్కడ వస్తుంది. అలాగే గజచర్మమే కట్టుకున్నట్లుగా గజచర్మము వాసంగా వస్త్రంగా కట్టుకుంటూ ఉంటారు. తర్వాతనే ఎడమ భాగంలోనే స్త్రీ ఉంటుంది, నారీ ఉంటుంది. తర్వాత మౌళవ్ లసత్ పింగళ కర్ప, శిరస్సు పైనేమో పింగళవర్ణం కలిగిన జటాజూటం ఉంటుంది. ఇక్కడేమో విభూతి ఉంటూ ఉంటుంది అక్కడ. తర్వాత శిరస్సు పైన చంద్రశేఖరుడు, చంద్రుడు ఉంటూ ఉంటాడు. ఆ వృషభరాజు పైన లీలగా మందగమనంలో వెళుతూ ఉంటాడు. ఆ రకంగా అలంకరిస్తూ ఉంటాటండి. చివరికి దండపాణి కాశీలో మరణించిన వారిని ఆ మణికర్ణికా క్షేత్రం దగ్గర కానీ, లేదా విశ్వ జ్ఞానవాపి దగ్గర తారకేశ్వరుడు అని ఉన్నాడు, చిన్న మందిరం ఉంది అక్కడ కానీ, తారకోపదేశం చేసేటప్పుడు ముందుగా మరణించిన వాళ్ళని ఈ రకంగా శివుడులాగా రుద్రుడులాగా అలంకరిస్తారు. ఆ పని చేసేది ఎవరయ్యా అంటే దండపాణి. అది ఆజ్ఞాపించాడు శివుడు, నువ్వు ఈ పని చేస్తూ ఉండు ఇక్కడ అని. అంతేకాకుండా నేను అన్నదహ, కాశీలో ఉన్నవాళ్ళకు అన్నం లభించాలంటే మనం వెళ్ళంగానే అన్నం లభించాలి, సత్రాల్లో రూమ్ దొరకాలి, వసతి అన్నం ఆయన అనుగ్రహం ఉంటేనే. ముక్తి కూడా ఆయన అనుగ్రహం, అంటే ఆయన ద్వారా, ఆయన శివుడి ద్వారా, విశ్వనాథుడి ద్వారా ముక్తిని మనకు అనుగ్రహిస్తాడనమాట అక్కడ. ఆయన ఈయన ఏమవుతాడంటే కాశీకి ఈయనేమో అధ్యక్షుడు అవుతాడు. కాశీ పరిపాలనా విధానం అంతా ఆయన, ఆయనంతా రక్షణ శాసన చూసుకుంటూ ఉంటాడు. ఏది కాలభైరవుడు, వీడిద్దరు కూడా కాశీలో చాలా ముఖ్యమైనటువంటి. నువ్వు ప్రాణమును ఇచ్చినటువంటి వాడవయ్యా కాశీలో ఉండేవాళ్లకు, జ్ఞానమును ఇచ్చినటువంటి వాడివి నువ్వు ఒక్కడివేనయ్య, మోక్షమును ఇచ్చినటువంటి వాడివి. ఏ రకంగా ఇస్తావు, మన్ముఖ సూపదేశత నా ద్వారా తారక మంత్రోపదేశం చేసి, నా ద్వారా నా ముఖము ద్వారా తారక మంత్రోపదేశం చేసి నువ్వే మోక్షాన్ని ఇస్తూ ఉంటావు నా ద్వారా చేయించి. కాశీలో ఉండేవాళ్ళకే నిశ్చలాం సద్వసతిం విధాస్యతి, నువ్వు ఎంతకాలం ఉన్నా మళ్ళీ రోజు రోజుకు రూములు మారకుండా నిన్ను కనుక సేవించినట్లయితే వాళ్ళకు నిశ్చలమైన వసతిని కల్పిస్తూ ఉంటావు, స్థిరమైన. నీవు పాపాత్ములు కనుక ఉంటే మాత్రం వాళ్ళని విఘ్నములతో బాధించి సంభ్రాంతిని కలుగజేసి ఇక్కడి నుంచి పంపుతావు, సమ్యక్ భ్రాంతిని కలుగజేసి ఇక్కడి నుంచి పంపుతావు. బాగా ఈ ఎందుకులే ఇక్కడ కాశీ, ఈ రోడ్లు ఏమిటి, ఇదేమిటి, ఇక్కడేమిటి, హాయిగా మన వాళ్ళందరినీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళడం, వాళ్ళు అక్కడ నేను ఇక్కడ, రేపు రోగం వస్తే ఏం కావాలి, ఇట్లా మనకు భ్రాంతిని కలిగించిట కాశీలో నుంచి పాపాత్మల్ని పంపుతూ ఉంటాడు. ఆనీయ భక్తాన్ క్షణతో పిదూరతో ముక్తిం పరం దాపయితాసి పింగళ. ఎవరైనా సరే ఇదంతా పరమ విశ్వనాథుడు చెబుతున్నాడు ఆ హరికే దండపాణితో. భక్తులు కనుక ఉంటే ఎంత దూరంలో ఉన్నా వాళ్ళని కాశీకి తీసుకొచ్చి నువ్వు వాళ్లకు ముక్తిని అనుగ్రహిస్తావు, ముక్తి వచ్చేటట్టుగా చేస్తావు శివుడి ద్వారా. అందుకననే కాశీ ప్రాప్తి కలగాలంటే, విశ్వనాథుడి అనుగ్రహం కావాలంటే దండపాణి అష్టకం ముందు ఉన్నది, ఆ అష్టకాన్ని కనుక చదివితే కాశీ ప్రాప్తి కలుగుతుంది. ఆ చివరిలో ఆ విషయం కూడా ఉంటుంది ఆ స్తోత్రంలో. తత్సాత్కృతే క్షేత్రవరే హియక్షరాత్ కస్వా అనారాధ్య విముక్తి భజనం. ఈ క్షేత్రమంతా నీ అధీనం చేస్తున్నానయ్యా, మరి ఇంక అటువంటి వాళ్ళు నిన్ను ఆరాధించకుండా విముక్తిని ఎలా పొందుతారు, నువ్వు ఈ క్షేత్రాన్ని నీ అధీనం చేసేస్తున్నాను అన్నాడు. ఆనాడు శ్రీ మహావిష్ణువునికి సర్వ బ్రహ్మాండము అధీనం చేసినట్టు ఈనాడు దండపాణికి కాశీ పంచక్రోశాత్మక కాశీని అధీనం చేసేసాడు. తత్సమర్థ్యా మమ భక్త ఆచరేతు, ఫస్ట్ ఉన్నదే నాకంటే ముందు నిన్నే చూడాలి అంటున్నాడు. నిన్ను దండపాణిని చూచి నా దగ్గరికి రావాలి. సభాజనం పూర్వత ఏవతేచరేత్ తత సమర్చ్యం మమ భక్త ఆచరేత్, నా భక్తుడు నిన్ను పూజించి తర్వాత నన్ను పోయి. తం గ్రామవాసప్రద, ఈ కాశీలో నివాసం కల్పించేవాడి నువ్వే. పురే అధ్యక్షస్త్వమేవ ధీహి, నువ్వే ఈ పురానికి అధ్యక్షుడివి, దండనాయకుడివి నువ్వే. దుష్టాన్ సముద్ఘాటయ కాశీవై, కాశీ వైరులు ఉంటారే దుర్మార్గులు, కాశీని ద్రోహించేటువంటి వాడు, వాళ్ళని ఇక్కడి నుంచి పంపిస్తూ ఉండు ఆ దుర్మార్గుల్ని. కాశీపురిం రక్ష సదాము, కాశీ పట్టణాన్ని నువ్వు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండు అని ఈ రకంగా ఓ పూర్ణభద్రసుత, ఓ దండనాయక, ఆయన కూడా మూడు కన్నులు వచ్చినాయి, త్రక్ష, ఓ యక్ష, ఓ హరికేశ, ఓ పింగళవర్ణం కలిగిన జటాజూటం కలిగిన వాడా, కాశీలో ఉండే వాళ్ళందరికీ సదా ఆనందము కలిగించువాడా, జ్ఞానమును కలిగించువాడా, మోక్షమును ఇచ్చువాడా, నువ్వు గణములలో అందరికీ గొప్పవాడి అవుతావయ్యా, అగ్రణి అవుతావు. మద్భక్తి యుక్తోపి వినాత్వదీయం భక్తిం న కాశీ వసతి లభేత, నా యందు ఎంత భక్తి ఉన్నా నీ యందు భక్తి లేకపోతే కాశీలో వసతి వాళ్లకు లభించదు. గణేషు దేవేషు హి మానవేషు, నా గణాలలో కానీ దేవతల్లో కానీ మానవులలో కానీ నువ్వు అగ్రమాన్యుడు అయ్యావో దండపాణి, ముందుగా నిన్ను గౌరవించాలయ్యా. జ్ఞానోద తీర్థమని ఉన్నది ఈ అధ్యాయం తర్వాత, జ్ఞానవాపిని గురించి మనకు రెండు అధ్యాయాలు వస్తుంది. ఆ జ్ఞానవాపి తీర్థంలో చక్కగా స్నానం చేసి అక్కడ ఉదక క్రియలు చేసి నిన్ను గనక గణాధిపతి అయిన నిన్ను గనక ఆరాధించినట్లయితే వాళ్ళు జన్మ ఈ లోకంలో కృతకృత్యులయ్యేవాళ్ళు. మమాతుల అనుగ్రహే అనుగ్రహతోత్ర పుణ్యమన్న వాళ్ళు నా యొక్క అనుగ్రహాన్ని, సాటి లేని యొక్క నా అనుగ్రహాన్ని పొందుతారయ్యా. జ్ఞానవాపిలో స్నానం చేసి నిన్ను పూజ దర్శించినటువంటి వాళ్ళు తర్వాత నా దగ్గరికి వస్తే, నువ్వు నాకు దక్షిణపు దిక్కుగా ఉండవు ఓ దండపాణి, నువ్వు నాకు కన్నులకు ఎదురుగుండా కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడంటే మధ్యలో ఇళ్ళు వచ్చినాయి, ఇదివరకైతే ఖచ్చితంగా ఇప్పుడు కూడా అంతే ఉన్నాళ్ళండి. దక్షిణపు దిక్కులోనే పూర్వం మసీదు కదా, పూర్వపు దేవాలయం దక్షిణపు దిక్కుగా ఉంటుంది, కొద్దిగా ఇప్పుడు మార్పు వచ్చింది. త్వం దండయన్ ప్రాణభూతో దురీహానిహస్వ నృన్ స్వానభయం దిశంతో, దుర్మార్గులు శిక్షిస్తూ నువ్వు ఇక్కడ మంచివాళ్ళందరికీ కూడా అభయం ఇస్తూ ఉండవయ్యా నువ్వు ఇక్కడ అని చెప్పి వరాలిచ్చి ఆ దండపాణికి ఎంతనే వృషభాన్ని అధిరోహించినటువంటి వాడై ఆనందకానంలోనికి వెళ్ళిపోయినాడు దండపాణి. కాస్త కుంభోద్భవ తదారభ్య యక్షరాద్దండనాయక పురీం వారాణసీం సమ్యక్ అనుశాస్తి నిదేశత, శివుడి ఆజ్ఞ ప్రకారం విశ్వనాథుడి ఆనాటి నుండి వారాణసి పురిని చక్కగా శాసిస్తూ పరిపాలన చేస్తూ ఉన్నాడయ్యా. నేను కూడా కాశీలో ఉండవలసిందే, నేను పెద్ద ఆయన లెక్కించల, కుమారస్వామి చెబుతున్నాడు. నేను విశ్వనాథుడి కుమారున్నాయి, ఏం ఈయనకి వెళ్ళి నేను పూజలు చేసేదేంటి, అర్చించేదేంటి లేని కొద్ది అసూయతో నేను ఈయన పట్టించుకోలే. ఆయనకు బాగా ప్రాముఖ్యం ఇచ్చాడు విశ్వనాథుడు. నేను అసూయతో అనసూయయ్యా, ఇక్కడ నేను అందువల్ల నాకు ఉన్నదే, నేను కూడా ఎందుకు ఆయన ఇక్కడ ఉండి కూడా అసూయ లేకుండా ఆయన నేను ఇక్కడ స్మరిస్తూ ఉన్నానయ్యా అన్నాడు. ఇక్కడ ఈ స్కందవనంలో ఉన్నాడు కదా ఇప్పుడు కుమారస్వామి శ్రీశైలం దగ్గర, నేను ఇక్కడ ఉండి కూడా అసూయ లేకుండా ఆ దండపాణిని నేను తలుస్తూ ఉన్నానయ్యా. కారణం ఏమిటయ్యా అంటే, వసన్నపి మయా కాశ్యాం యత సంభావితో నసహ, కాశీలో ఉండేటప్పుడు నేను అతను సరిగా గౌరవించరా, అందువల్ల నేను కాశీ విడిచిపెట్టి ఇక్కడ స్కందవనానికి వచ్చి ఇక్కడ ఉండవలసినటువంటి పరిస్థితి నాకు కలిగింది. ఇప్పుడు ఇక్కడ ఉండి మళ్ళీ నాకు కాశీ ప్రాప్తి కలగాలని చెప్పి ఆ దండపాణిని నేను స్మరి అసూయ విడిచేసి అక్కడ కొద్దిగా అసూయ కలిగింది ఆయనకి. అందువల్ల ఏమిటి ఇంత ప్రాముఖ్యం అని, ఆ కారణంగా ఇప్పుడు మాత్రం ఇక్కడ అసూయ విడిచేసి ఆ దండపాణిని ఎప్పుడూ స్మరిస్తూ ఉన్నానయ్యా, నేను ఇక్కడ ఆయన జపిస్తూ ఉన్నాను, మళ్ళీ కాశీ ప్రాప్తి కలుగుతుందేమో ఆయన అనుగ్రహం వలన. కుమారస్వామి చెబుతున్నాడండి, పరమేశ్వరుని కుమారుడైన. మునే క్షేత్రం యదక్షాక్షీతు త్వమపి ఏవం విధోయసి, నువ్వు సామాన్యుడివి, ఎంత తపస్యాలివి, ఎంత నిష్ఠాగరిష్ఠుడివి, జితేంద్రుడివి, నీ వంటి వాడు కూడా కాశీని విడిచిపెట్టి వచ్చావంటే ఏదో దండపాణి విషయంలో నీవు కొద్దిగా ఏదో జరిగి ఉంటుంది. ఆయన యొక్క అనుకూల్యము లేనందువల్లనే నువ్వు ఇంత మహాత్ముడవై ఉండి కూడా కాశీని విడిచిపెట్టి రావలసిన స్థితి కలిగిందయ్యా అని నాకు అనుమానంగా ఉన్నది, ఇందులో నిస్సందేహము అన్నాడు. అందువల్ల దండపాణి యొక్క అనుగ్రహం పొందాలి. శంకే అంటే అనుమానిస్తున్నాను, తత్రాహమేవాద్వా కామం తస్యైవ విక్రియాం, ఆయనే ఏదో నీకు చేశాడు విక్రియ కాశీలో ఉండకుండా, అందుకే నేను నాలాగనే నీకు కూడా ఇట్లా గతి పట్టింది, కాశీని విడిచిపెట్టి రావాల్సిన గతి అయ్యా. మనాగ్గు విరుద్ధాచరణం యది ద్విజ విలక్షయేత్ హరికేశస్తాకాశ్యాం క్వస్థితి క్వచని, ఏమైనా దండపాణికి మనం విరుద్ధంగా ప్రకటించామా ప్రవర్తించామా ఇంకెక్కడిది కాశీవాసం అయిపోయింది, వెళ్ళగొడతాడు. ఇంకా మోక్షం ఎక్కడి నుంచి, ఇంకా మోక్షము లేదు, ఏమీ లేదు. కాబట్టి దండపాణిని మనం జాగ్రత్తగా గౌరవిస్తూ ఉండాలయ్యా. దండపాణిని పూజించకుండా కాశీలో సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రవిభిక్షురహం కాశీం దూరగోపి భజామితాం, నేను ఇక్కడే ఉండి మళ్ళీ కాశీకి వెళ్ళాలని ఎప్పుడూ ఆ దండపాణిని చదువుకుంటూ స్తోత్రం చేస్తూ ఉంటానయ్యా అని దండపాణిని కుమారస్వామి స్తోత్రం చేస్తున్నాడండి. ఏమనుంటున్నాడంటే, ఇది దండపాణి స్తోత్రం. ఇందాక కాలభైరవుడిది శంకరాచార్య స్తోత్రం మొదట్లో ప్రారంభం చెప్పుకున్నాం. ఇది దండపాణి యొక్క స్తోత్రం అండి. రత్నభద్రాంగజోద్భూత పూర్ణభద్ర సుతోత్తమా, ఆ పుస్తకం మీరు కొనుక్కున్న దానిలో చివరిలో ఉందండి, స్తోత్ర ఇదిలో ఉంది. కాలభైరవుడిది ఉంది, ఈ స్తోత్రం ఉంది. రత్నభద్రాంగజోద్భూత పూర్ణభద్ర సుతోత్తమ నిర్విఘ్నం కురుమే యక్ష కాశీవాసం శివాప్తయే. ఓ రత్నభద్రుని యొక్క కుమారునికి పుట్టినవాడా రత్నభద్రుని కుమారుడు పూర్ణభద్రుడు, ఆ పూర్ణభద్రుని కుమారుడా రత్నభద్రుని యొక్క ఓ మనువడా, నీ కాశీవాసం నాకు మళ్ళీ కలగడం కొరకు, ఆ విశ్వనాథుడిని నాకు మంగళం చేకూరుట కొరకు, నిర్విఘ్నం విఘ్నములు లేకుండా చేసి నాకు కాశీవాసమును కలిగించవయ్యా కుమారస్వామి వేడుకుంటూ ఉంటాడట. ఈ రకంగా నాకు విఘ్నములు లేకుండా మంగళమును చేకూర్చు కలగటం కొరకు నాకు కాశీవాసమును మళ్ళీ కనిపించవయ్యా. శివ అంటే మంగళం, మంగళం అంటే శుభం, శుభం అంటే మోక్షం. ధన్యో యక్ష పూర్ణభద్రో ధన్య కాంచన కుండల ఏయోర్ జఠర పీఠే భూర్దండపాణే మహామతి. నిజంగా ఆ యక్షుడు ధన్యుడు పూర్ణభద్రుడు తండ్రి అన్నమాట. తల్లి కాంచన కుండల ధన్య, మంచి కొడుకుని కన్నటువంటి ఆ తల్లిదండ్రులు నిజంగా ధన్యులే కదా. జయో జఠర పీఠే భూర్దండపాణి ఓ మహామతి, ఓ దండపాణి, ఆ పుణ్యాత్ములైనటువంటి ఆ తల్లిదండ్రులకు నువ్వు జన్మించావు. నిజంగా నీ తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములయ్యా. జయ యక్షపతే ధీర జయ పింగళ లోచన జయ పింగ జటాధార జయ దండ మహాయుధ. ఓ యక్షపతి నీకు జయము, ఓ ధీరుడమైనటువంటి వాడా, పింగళమైన ఎర్రగీరలు గల కన్నులు గలవాడా, పింగళ వర్ణము కలిగిన జటలు కలిగినటువంటి వాడా, దండము మహాయుధము చేతియందు ధరించిన వాడయా, నీకు జయమవుగాక. అవిముక్త మహాక్షేత్ర సూత్రధార, నువ్వు ఈ అవిముక్తం అనేటువంటి మహాక్షేత్రమునకు స్థాపకుడమైనటువంటి వాడివి. ధార ఉగ్రత ఉగ్రమైన తపస్సు చేసినటువంటి వాడివి. దండమును దండనాయకుడివి నువ్వు, భయంకరమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడివి, విశ్వేశ్వరుడికి ప్రియమైనటువంటి వాడివి, నీకు జయముగలుగుగాక. మంచివాళ్లకు సాత్వికులకు సౌమ్యులకు సౌమ్యవదనంతో నువ్వు దర్శిస్తూ కనిపిస్తూ ఉంటావు. భయంకరమైనటువంటి వాళ్ళు పాపాలు చేసేటువంటి వాళ్ళకు నువ్వు చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటావు. క్షేత్రంలో పాపం చేసినటువంటి వాళ్ళ విషయంలో నువ్వు కాలుడివి, నువ్వు మహాకాలుడుగా ఉంటావు. క్షేత్ర పాపం బుద్ధి కలిగిన వాళ్ళకు నువ్వు కాలుడివి, నువ్వు మహాకాలుడైన విశ్వనాథుడికి మహాప్రియుడివి, నువ్వు ప్రాణమును ఇచ్చేటువంటి వాడివి. కాశీవాసులందరికీ మోక్షమునిచ్చేటువంటి వాడివి. మహారత్నముల వలె ప్రకాశించేటువంటి ఆ శరీర కాంతితో విరజిల్లేటువంటి దేహం కలిగినటువంటి వాడివి. అందరికీ కూడా మహాసంభ్రమమును కలుగజేస్తూ ఉంటావు. భక్తులు కానటువంటి వాళ్లకు మహాసంభ్రాంతిని కలుగజేసి గొప్ప ఉత్కృష్టమైన భ్రాంతిని కలుగజేస్తూ ఉంటావు. అభక్తులకు భక్తులకు ఏం చేస్తావంటే మంచి భ్రాంతిని కలుగజేసి చక్కగా ఉండేటట్లుగా మంచి బుద్ధిని ఇచ్చి భ్రాంతిని ఉద్భ్రాంతిని నశింపజేసి కాశీలో ఉండేటట్లుగా చేస్తావు. భక్తులకేమో భ్రాంతిని ఉద్భ్రాంతిని నశింపజేస్తావు. కాశీ వైరులకేమో సంభ్రాంతిని తర్వాత ఉద్భ్రాంతిని అంటే ఉత్కృష్టమైన భ్రాంతిని కలుగ చేస్తావు. కాశీ వెళ్ళేటట్టు చేస్తావు. వాళ్ళకు ఏవో రకరకాలు ఇక్కడ వదిలే ఇంటికి వెళ్ళాలి అనిపించేటట్టు చేసి కాశీ నుంచి పంపుతూ ఉంటావు. కాశీలో ఉండాలంటే ఆయనే, కాశీ నుంచి వెళ్ళగొట్టాలన్నా ఆయనే. అభక్తులను వెళ్ళగొడతాడు, భక్తుల్ని ఉంచుతాడు. ప్రాంత నేపథ్య చతుర, ప్రాంతం అంటే మరణించే సమయంలో నేపథ్యం అలంకారం చేస్తాడని శివుడు చెప్పాడుగా, రుద్రుడుగా అలంకరిస్తాడే, అవన్నీ చేయటంలో నేర్పు కలిగినటువంటి వాడా. ఆ దృశ్యం రామకృష్ణ పరమహంస చూచాడు. రామకృష్ణ పరమహంస ఇదివరకు చెప్పుకున్న గంగానదిలో మణికర్ణిక దగ్గర వెళుతూ ఉంటే ఆ గంగానది ఒడ్డున మరణించినటువంటి అతనికి ఆ పార్వతీదేవేమో తన యొక్క పైట కొంగుతో వీచుతూ ఉన్నది, ఇతడేమో అలంకారాలు చేస్తూ ఉన్నాడు. ఆ దృశ్యం రామకృష్ణ పరమహంస చూడగలిగాడు. వెంటనే సమాధి స్థితిలోనికి వెళ్ళాడు మహానుభావుడు. అందువల్ల ఉన్నదే, నీవు జ్ఞాననిధి ప్రద జ్ఞాననిధిని ఇచ్చేటువంటి వాడవయ్యా పరమేశ్వరుడు విశ్వనాథుడి ద్వారా. జయ గౌరీ పదాబ్జాళే గౌ పా ఆ పార్వతీదేవి యొక్క పాదములయందు పాదపద్మములయందు విహరించేటువంటి తుమ్మెద అంటే ఆమె పాదపద్మములను సేవించేవాడ, ఆ మకరందాన్ని కురులేవాడ. మోక్షేక్షణ విచక్షణ, నువ్వే మోక్ష సంబంధించినటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ సంబంధించినటువంటి దానిలో నువ్వు చాలా నేర్పు కలిగినటువంటి వాడవయ్యా అని చెప్పి నీకు జయము కలగాలని స్తోత్రం చేశారు 8 శ్లోకాలతో. యక్ష రాజాష్టకం పుణ్యం ఇదం నిత్యం త్రికాలత త్రికాలములయందు ఈ యక్షరాజైనటువంటి దండపాణి స్తోత్రాన్ని నేను చదువుతూ ఉంటాను అని అగస్త్య మహర్షితో కుమారస్వామి చెబుతున్నాడు. ఆయనను సరిగా చూడనందువల్లనే నేను కాశీని విడిచి స్కందవనంలో ఉన్నానయ్యా దక్షిణ దేశానికి వచ్చి, నీకు కూడా అదే ఏదో మొత్తం మీద ఆయనకు విప్రియం ఉన్నది అయిష్టత ఉన్నది అందుకే నువ్వు వచ్చావు, నేను ఎప్పుడు ఈ స్తోత్రాన్ని చదువుతూ ఉంటానయ్యా, వారాణసి ప్రాప్తి కలుగుతుంది ఈ స్తోత్రం చదివితే. దండపాణి అష్టకం ధీమాన్ జపన్ విఘ్నైర్ నజాతుచితు ఈ దండపాణి అష్టకం చదివిన వాళ్ళకి జపించిన వాళ్లకు విఘ్నములు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గలవు. శ్రద్ధయా పరిభూయేత కాశీవాస ఫలం, చక్కగా కాశీవాస ఫలం వాళ్ళకు వస్తుంది, చక్కగా కాశీని సేవించగలుగుతారు. ప్రాదుర్భావం దండపాణి శృణ్వన్ స్తోత్రమిదం గుణం, దండపాణి యొక్క జన్మ వృత్తాంతాన్ని ఈ విని అలాగే ఈ స్తోత్రాన్ని చక్కగా చదివినటువంటి వాళ్ళు మరెక్కడైనా మరణించినప్పటికీ తర్వాతి జన్మలో కాశీని పొంది ఇక్కడ ముక్తిని పొందుతారు అని చెప్పి చెబుతున్నాడు. విపత్తి అన్యత అంటే ఇతరత్ర ఎక్కడ విపత్తి అంటే మరణం అన్నమాట, ప్రాప్త్య పొంది కాశీం జన్మాంతరే లభి జన్మాంతరంలో కాశీకి వస్తూ ఉంటారు ఈ దండపాణి కథను ఈ స్తోత్రం చదివినవాడు. శృత్వా అధ్యాయమివం పుణ్యం దండపాణి సముద్భవం పఠిత్వా పాఠయిత్వాపి నా విఘ్నైరభిభూయతే. ఈ కథ విన్నా వినిపించినా చెప్పినా వాళ్ళందరికీ కూడా కాశీలో సంబంధించిన విఘ్నములేవి కూడా ఉండవు. ఇది స్కందపురాణే కాశీఖండే దండపాణి ప్రాదుర్భవో నామ ద్వాత్రింశోధ్యాయ సమాప్త. హరి ఓం తత్సత్. రేపటి రోజు జ్ఞానవాపిని గురించి, జ్ఞానవాపి కూడా చాలా గొప్పది కదా, ఆ మసీదుకు యువతల ఉంటూ ఉంటుంది, పెద్ద బావి ఉంటుంది, దానిపైన లోపల నీరు కనిపించకుండా ఆచ్ఛాదనం ఉంటూ ఉంటుంది, దానిపైన కూడా అందరూ పూలు అవి వేస్తూ ఉంటారు, చాలా గొప్పది జ్ఞానవాపి. ఆ తీర్థము దాని యొక్క మహిమ అదంతా కూడా రేపు వస్తుంది. ముఖ్యమైనటువంటి వస్తున్నాయి ముందు, ఇవి కాస్త వివరంగా చెప్పుకొని తర్వాత మిగిలిన కథలు వచ్చినప్పుడు చిన్నగా తొందరగా వెళ్ళిపోదు. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపురనివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో.